আর প্রেমে না, আত্ম বন্ধুরা মন দেবত নেলা আরাধিস্তাము, దేవత ఎలా గౌరవిస్తాము, వారిని గౌరవించి వారిని అర్చన చేసి వారిని ఆరాధించి వారి గౌరవానికి వారి అనుగ్రహానికి ఎలా పాత్రలు అవుతాము. అలాగే తల్లిదండ్రులు కూడా దేవతలతోడు సమానమని మనకు తైత్రీయ ఉపనిషత్తు కూడా చెప్పింది. నీకు తల్లి మీద గౌరవం లేనప్పుడు, తల్లి మీద గౌరవం ఎల్కేజీ, తండ్రి మీద గౌరవం యూకేజీ, భగవంతుడి మీద గౌరవం 1వ తరగతి. అంటే నీ ఎల్కేజీ చదవకుండా యూకేజీ చదవకుండా మనం 1వ తరగతిలోకి వెళ్ళకూడదు, వెళ్ళినా స్టాండర్డ్ సరిపోదు. మన తల్లిదండ్రులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళ కాదు ప్రధానం, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అది కాదు ప్రధానం. మనకు దేహాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళని గౌరవించడం మన డ్యూటీ మనం చేయటం. వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ భగవంతుడు చూసుకుంటాడు. అంటే మనకు దేహాన్ని ఇచ్చారు కాబట్టి ఈ ప్లానెట్ మీదకి, ఈ భూమి మీదకి రావటానికి మన దేహం, మన జీవుడికి దేహం కావాలి. ఆ దేహాన్ని మన తల్లిదండ్రులు ఇచ్చారు కాబట్టి వాడి యొక్క రుణం మనం తీర్చుకోవాలి. కొంతమంది ఆ జీవించున్నంతకాలం కూడా గౌరవంగా చూస్తారు, తర్వాత వారు పరంపరించిన తర్వాత కూడా వారిని చాలా మధురంగా స్మరించుకుంటూ, మనం భగవంతుని ఎలా స్మరించుకుంటామో కొంతమంది తల్లిదండ్రులను కూడా అలా ఆరాధించి, ఆ పితృదేవతలు ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క ఆశీస్సులకి పాత్రలు అవుతారు. ఇంచేదంటే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, అహంభావం పనికిరాదని చెప్పారు కానీ భావం పనికిరాదని ఎక్కడ చెప్పలేదు అని. భావం అవసరమే, అహంభావం కూడదు. అంచేత మనం వారి పట్ల మనకున్నటువంటి మానసికమైన అనుబంధం, వారు ఈ లోకంలో ఉన్నా పరలోకంలో ఉన్నా వాళ్ళ అనుగ్రహం సంపాదించడానికి వారితో మనకు కనుక మానసిక అనుబంధం కనుక ఉంటే వారి ఆశీస్సులు మనం పొందొచ్చు. అందుచేత తల్లి మీద గౌరవం లేనప్పుడు, తండ్రి మీద గౌరవం లేనప్పుడు మనకు భగవంతుడి మీద గౌరవం ఉందని చెప్పినా అది నమ్మటానికి వీలు లేదు. వరుణాచలేశ్వరుడు భౌతికంగా చూస్తే అన్నిటికంటే తల్లి ప్రేమ చాలా గొప్పది. నీ ప్రేమతో పోల్చుకుంటే తల్లి ప్రేమ కూడా సరిపోదు అని అక్షర మణమాలలో అరుణాచలేశ్వరుని స్తోత్రం చేస్తూ స్తుతిస్తూ ఆ స్తోత్ర గ్రంథంలో రమణ మహర్షి గారు చెప్పారు, నన్ను ఏం బాధ పెట్టలేదు, నువ్వు నన్ను నొప్పించలేదు, నన్ను నొప్పించకుండా ఈ దేహగతమైన నేనని, ఈ ఫాల్స్ అని నువ్వు తీసేసి నిజమైన నేనుతోటి నన్ను అలంకరింపజేశావు. అంటే అహంభావంలోంచి నన్ను విడుదల చేశావు, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించావు. భగవంతుడు, భగవంతుడు ఎవరో ఎవరో మనకు దూరంగా ఉన్నాడు అనుకోకండి. గాడ్ ఈజ్ అవర్ రియల్ సెల్ఫ్. భగవంతుడు మన నిజమైన ఆత్మ. భగవంతుడు ఎక్కడున్నాడంటే మన హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిజంగా ఉన్నాడు, నిజమైన ఆత్మగా ఉన్నాడు. పరమాచార్యుల వారు చెప్పారు ఈ మాట. మీరు ఏదైనా గుణం ఉందనుకోండి, మంచి గుణం ఏదైనా ఉందనుకోండి, ఉంటే మీకు నిజమైన స్నేహితుడు ఆ గుణాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తాడట. అంటే మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారటండి, మీలో ఎక్కడైనా లోపం ఉంటే అది వెదకటానికి చూస్తారటండి. మీ స్నేహితుడు మీ గుణాన్ని చూడటానికి ట్రై చేస్తాడు, వాడు మీ నిజమైన స్నేహితుడు. మీరంటే ఇష్టం లేని వాళ్ళు, మీ పురోభివృద్ధి పట్ల కాంక్ష లేని వాళ్ళు, మీలో ఎక్కడైనా ఎర్రర్ ఉంటే, మిస్టేక్ ఉంటే, లోపం ఉంటే ఆ లోపాన్ని చూడటానికి వాళ్ళు ట్రై చేస్తారు. అది ఈ లోకంలో జరిగింది. కానీ తల్లి మటుకి తన బిడ్డ ఎటువంటి వాడైనా వాడు మంచివాడనే చెబుతుంది. అంచేత శాస్త్రం ఏమని చెప్పిందంటే, అసలు ప్రపంచంలో చెడ్డ తల్లి ఉండనే ఉండదని చెప్పాడు. సర్వసాధారణంగా ఏమిటంటే గ్రాటిట్యూడ్ ఉండాలి మనిషికి. వాల్మీకి రామాయణంలో ఏమని చెప్పారంటే, తల్లి పట్ల, తండ్రి పట్ల, గురువు పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి. తల్లి పట్ల కృతజ్ఞత, తండ్రి పట్ల కృతజ్ఞత, గురువు పట్ల కృతజ్ఞత లేనివాడు దేవుని పట్ల కృతజ్ఞత ఉందంటే నమ్మొద్దని చెప్పాడు. ఎందుచేతంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. అంటే మానవ ధర్మం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటం. మన గురించి వాళ్ళు ఎంత కష్టపడ్డారో కనీసం అలౌకిక దృష్టి విడిచిపెట్టండి, అభౌతిక దృష్టి విడిచిపెట్టండి, లౌకిక దృష్టితోటి భౌతిక దృష్టితోటి మనం ఆలోచించినప్పటికీ వాళ్ళు మన పట్ల పడ్డ శ్రమ, మనం అభివృద్ధిలోకి రావాలని వాళ్ళు చేసినటువంటి కాంక్ష, వాళ్ళు పడ్డ కాంక్ష, ఆ భావన బలం, వాటి పట్ల మనం తప్పనిసరిగా కృతజ్ఞత చూపించాలి. ఇక్కడ చిన్న రహస్యం ఒకటి ఉంది. మన తల్లిదండ్రుల పట్ల మనం కృతజ్ఞత చూపిస్తుంటే వాళ్ళు కాదు మన పట్ల మనకి సదవప్రేమ కాల, ఉదాహరణకు చెప్తున్నాను, సదవప్రేమ లేకపోయినప్పటికీ ఆ కృతజ్ఞత చూపించినంత కానీ భగవంతుడు మనల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. మోరల్ స్ట్రెంగ్త్లో, స్పిరిచువల్ స్ట్రెంగ్త్లో పురోగతి చూపిస్తాడు. అది మీరు ఎటువంటి వ్యక్తి నాకు అనవసరం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు రకరకాల మనస్తత్వం గల వాళ్ళు ఉండొచ్చు, కానీ మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మను కనుక నేను చూడటం నేర్చుకుంటే నాకు ఈ ప్రపంచం ప్రపంచంగా కనపడదు, ప్రపంచం అంతా కూడా పరమాత్మగానే కనిపిస్తుంది, నేను బాగుపడతాను. ముందు జగన్నాథ స్వామి గారు భగవాన్ శ్రీ రమణ మహర్షి హృదయం అని ఒక బుక్ రాశారు, చాలా పుస్తకాలు రాస్తున్నారు ఆయన. ముందు ఏం చేస్తున్నారంటే ఆయన అర్థం చేసుకుంటున్నారు విషయాన్ని, విషయం అర్థం చేసుకుని అది ఊరికే మొక్కకు మొక్క కాకుండా ఆయన విషయం అర్థం చేసుకుని ఆయన సొంత మాటలతోటి అది రాస్తున్నారు. ఎప్పుడు మంచిది అలా చేయటం. ఈ పుస్తకం పేరు భగవాన్ శ్రీ రమణ మహర్షి హృదయము అని. ఇది ఇందులో ఒక వాక్యం చదివినిపిస్తాను. వాక్యము దేవుడై ఉన్నాడు అన్నాడు బైబిల్లో. వాక్యాలంటే ఊరికి మాటలు అనుకుంటే ఊరికి మామూలు మాటలు అనుకోకుండా మాట కూడా దేవుడై ఉన్నాడు, మాట కూడా దేవుడితో సమానం. ఇంచదంటే ఒక జ్ఞాని మాట్లాడిన మాట, అవతార పురుషుడు మాట్లాడిన మాట, ఒక మహాగురువు, ఒక మహాజ్ఞాని, ఒక అవతార పురుషుడు మేనిఫెస్టెడ్ గాడ్ ఎవడైనా మాట్లాడుతుంటే ఒక అహంభావంతో కానీ తాత్కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడడు. అంటే ఎంతకాలమైతే ఈ సూర్యుడు ఉంటాడో, ఈ భూమి ఉంటాడో, ఆ మాట అంతవరకు ఈ భూమి మీద ఆ మాట ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. ఏం చెప్తుంది, అహంభావంలోంచి వచ్చిన మాట కాదు, ఏదో ఆశించి చెప్పినటువంటి మాట కాదు, ఈ గౌరవాలు కానీ ఇలా ఆశించి చెప్పినటువంటి మాట కాదు, అది కేవలము అది హృదయంలోంచి వచ్చినటువంటి ఈ మాట. వాళ్ళు అవతార పురుషుడు కానీ, గురువులు కానీ, జ్ఞానులు కానీ మీ మీద బురద చల్లరు. వాళ్ళు చల్లదనాన్ని ఇస్తారు, శాంతిని ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు. వాళ్ళంతా వాళ్ళ కింద మిమ్మల్ని చెయ్యాలని చూస్తాడు వాడు జ్ఞాని అంటే. అంటే మీ మీద బురద చల్లటం పనిగా పెట్టుకోడు వాడు. ఇంకా బురద చల్లటానికి దేవుడి దిగి అక్కర్లేదు, బురద చల్లేవాడు చాలా మంది ఉన్నారు లోకంలో, దేవుడే రావక్కర్లేదు ఆ పని చేయటానికి. అంటే ఒక గురువు కానీ ఒక జ్ఞాని కానీ ఆ లోకంలోంచి ఈ లోకంలోకి దిగి వచ్చినప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా ఇవ్వలేనటువంటి చల్లదనాన్ని, ఆ శాంతిని, ఆ ఉన్నత స్థాయిని, ఆత్మ జ్ఞానాన్ని, ఆ మోక్ష సామ్రాజ్యానికి మిమ్మల్ని అధిపతి చేయటం కోసమే అవతార పురుషుడు చూస్తాడు, జ్ఞానం చూస్తాడు, గురువు చూస్తాడు. అంటే గురువు ఏ ఆత్మశాంతిని, ఏ ఆత్మసుఖాన్ని అనుభవిస్తున్నాడో, ఏ అలౌకికమైనటువంటి శాంతిని గురువు అనుభవిస్తున్నాడో, ఆ శాంతికి మిమ్మల్ని తోలికెళ్ళటం కోసం, అంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళటం కోసం, తనంతర వాడిగా చేయటం కోసం ప్రయత్నం చేస్తాడు వాడే గురువు. అది అందుచేత గురువు అవసరమే అని రమణ మహర్షి గారు కూడా చెప్పారు. జేకే గారు ఒక సందర్భంలో, జిడ్డు కృష్ణమూర్తి గారు, గురువు అవసరం లేదు అని ఒక సందర్భంలో జేకే గారు చెప్తే అప్పుడు భగవాన్ ఓ చక్కని ఓ సంస్కరింపబడినటువంటి మాట చెప్పారు. ఎందుచేతంటే అలా భగవాన్లో మీకు ఎక్కడ రియాక్షన్ కనపడదు, యాక్షనే కానీ రియాక్షన్ కనపడదు. గురువు అవసరము లేదు అని జేకే గారు చెబితే అప్పుడు భగవాన్ ఎవరో వచ్చి జేకే గారు ఇలా అన్నారు ఒక సభలో అని చెబితే అప్పుడు భగవాన్ ఏమన్నారంటే జేకే గారికి గురువు అవసరం లేకపోవచ్చు, ఇతరులకి ఎవరికి గురువు అవసరం లేదని ఆయనకి అలా తెలుసు. అది అంటే గురువు అవసరం, గురువు కూడా అవసరం. ఏంటంటే మీరు కష్టపడి చదివిన దానికంటే గురువు ముఖతహా చెప్పినప్పుడు మీ హృదయానికి నాటుతుంది, మీ గుండెకి పట్టుకుంటుంది. అది అది ఇచ్చిన గురువు కేవలము తన అనుభవాన్ని కూడా కలిపి, తన ఎక్స్పీరియన్స్ను కూడా కలిపి, అది శాస్త్రాన్ని విడిచిపెట్టకుండా తన అనుభవాన్ని కూడా శాస్త్రంతో జోడించి గురువు చెబుతాడు. పైగా ప్రతి మాట వెనక ఆయన లవ్ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది, ప్రతి గ్రేస్ ఉంటుంది. గురువు చెప్పే ప్రతి మాట వెనకాల, మాట వెనకాల ఆయన సపోర్ట్ మీకు ఉంటుంది, ఆయన యొక్క ఎఫెక్షన్ ఉంటుంది, ఆయన లవ్ ఉంటుంది. అది లౌకికమైనది కాదు, పరిమితమైనది కాదు. ఆ ప్రేమే మిమ్మల్ని హృదయంలోకి, హృదయం యొక్క లోయల్లోకి, హృదయం యొక్క లోతుల్లోకి మీ మనస్సును తీసుకెళ్తుంది. జగన్నాథస్వామి గారు రాసినటువంటి ఒక వాక్యం చెప్తున్నాను, నిజమైన అభ్యాసం అనేది నిజమైన అభ్యాసం, మామూలు అభ్యాసం కాదట. అంటే నిజమైన అభ్యాసం ఏంటంటే, ఏంటి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ధ్యానం యొక్క గమ్యం జ్ఞానం కానీ ఆరోగ్యం కాదు. మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, జపం చేస్తున్నారనుకోండి, దాని గమ్యం హెల్త్ కాదు, హెల్త్ మంచిదే. జపం యొక్క గమ్యం, ధ్యానం యొక్క గమ్యం, సాధన యొక్క గమ్యం పరమేశ్వరుని దర్శించటం లక్ష్యం. అంతేకాని మేము ఆరోగ్యంగా ఉన్నామని ధ్యానం చేస్తున్నాం అది కాదు. అంటే ధ్యానం చేయటం వల్ల, మెడిటేషన్ వల్ల, ఎంక్వైరీ వల్ల మీ హృదయంలో నిజాన్ని మీరు తెలుసుకోగలగాలి. అంటే ఆ పారమార్థిక సత్యాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోగలగాలి. ధ్యానం యొక్క లక్ష్యం అది. మీరు ధ్యానం చేయండి మీకు ఆరోగ్యం బాగుంటుందని చెబితే దాని లక్ష్యం ఆరోగ్యం బాగుంటే బాగుండొచ్చు. కలెక్టర్ గారు మన ఇంటికి పిలిచామనుకోండి, తహసీల్దార్ గారు వెనకాల వస్తారు, ప్రత్యేకంగా పిలవక్కర్లేదు. అదేవిధంగా మీ ధ్యానం యొక్క లక్ష్యం మీరు భగవంతుని పెట్టుకుంటే దాని వెనకాల ఆరోగ్యం కూడా వస్తే వస్తుంది, రానివ్వండి. లక్ష్యం మటుకి అది కాదు, అది నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు కేవలము ఈ యోగాభ్యాసాలు, ఈ ధ్యానాలను ఇప్పటికే దేహానికే పరిమితం చేస్తున్నారు. అంటే అసలు దేహబుద్ధి నశించాలి. దేహబుద్ధిని అంటే ఆ దేహబుద్ధి నశించడానికి మీ శారీరక ఆరోగ్యం, మీ మానసిక ఆరోగ్యం మీకు సహకరించాలి. మెంటల్ హెల్త్ అవసరమే, ఫిజికల్ హెల్త్ అవసరమే. అయితే ఆరోగ్యం అనేది గమ్యం కాదు, ఒక సాధన మాత్రమే. ఒక ఉన్నతమైన వస్తువుని, ఉదాత్తమైన వస్తువుని, ఆ సత్య వస్తువుని శాంతితో కూడినటువంటి, ఆనందంతో కూడినటువంటి ఆ పరమాత్మను అనుభవంలోకి తెచ్చుకోవటమే సాధన యొక్క, ఎంక్వైరీ యొక్క, శరణాగతి యొక్క, విచారణ యొక్క గమ్యం. అంతేకాని ఆరోగ్యం కాదు. ఆరోగ్యం అనేది కేవలం శరీరానికి సంబంధించినటువంటి విషయం, మనస్సుకు సంబంధించినటువంటి విషయం. నిజమైన అభ్యాసం అనేది మీ దృష్టిని ఆలోచనలపై నుండి మరల్చి భిన్నత్వ భావాలను నాశనము చేసి మూలములోనికి తీసుకువెడుతుంది. అంటే మీ మూలం ఎక్కడో వైకుంఠం లేదు, కైలాసం లేదు, మీ మూలం నీ లోపలే ఉంది. నీ మూలం, నీ సోర్స్ ఎక్కడ ఉందంటే నీ లోపల ఉంది, నీకు బయట లేదు. రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు, నేను లోకము దేవుడు ఒకటిగా నీకు అనుభవంలోకి రావు, అది చర్మస్థితి పరమస్థితి, అల్టిమేట్ రియాలిటీ, అల్టిమేట్ రియాలిటీ అది. నేను ఏదైతే నువ్వు నేను అనుకుంటున్నావో, ఈ లోకాన్ని చూస్తున్నావు, ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు, ఈ నేను లోకము దేవుడు నీకు ఒకటిగా అనుభవంలోకి రావాలి. అప్పుడు అది అద్వైత అనుభవం. అప్పుడు అద్వైత సుఖం నీ హృదయంలోంచి, నీ సహస్రారంలోకి అద్వైత సుఖం, అద్వైత శాంతి, అద్వైత జ్ఞానం నీ హృదయంలోంచి నీ సహస్రారంలోకి ప్రవహిస్తుంది. దేహం లోపల నేనున్నాను, ఎక్కడో వైకుంఠంలో దేవుడు ఉన్నాడు, ఈ దేహం బయట లోకం ఉంది అని నువ్వు అనుకున్నంత కాలం నూటికి నూరు పాటు నువ్వు ఇగ్నోరెన్స్లో, అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. మళ్ళీ నీ థర్మామీటర్ మీద నోట్లు పెట్టి చూసుకోక్కర్లేదు, మనకు ప్రాపంచిక జ్వరం ఉన్నట్టే గుర్తు. మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనకున్నటువంటి అలవాట్లు, ఈ అలవాట్లు, ఈ బలహీనతలు, మనకున్నటువంటి ఆశ, మనకున్నటువంటి కోరికలు, ఇవన్నీ కూడా మన పునర్జన్మలకు రావటానికి హేతువులు. మన కోరికలే మన సంఖ్యలు. దేవుడేమో మనకు సంఖ్యలు లేడు, మన కోరికలే మనకు సంఖ్యలు, మన వాసనలే మనకు సంఖ్యలు. మన కోరిక మన బంధిస్తుంది, కానీ ఇతర దేవుడేమో మనం బంధించటం లేదు. అంచేత ఈ బంధము, ఈ మోక్షం అనేది బుద్ధి యొక్క కల్పితమే, కానీ ఆ గడప దాటితే నువ్వు, ఆ బుద్ధి యొక్క గడప దాటితే ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే నిజం. అది ఎలా ఉందంటే శాంతిగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది, దాని పని ఉండటమే పని, దాని యొక్క స్వరూపమే శాంతి. అది నీకు శాంతి, ఆ సుఖము ఆనందము నీకు నేనుగా వ్యక్తమవుతుంది. అప్పుడు ప్రపంచంలో ఎంత దుఃఖం నీకు వచ్చినప్పటికీ అది నిన్ను ముట్టుకోలేదు, ఇది నిన్ను తాకలేదు, అది నిన్ను టచ్ చేయలేదు. అది నీ లోపల ఉంటుంది. పరమాత్మను నువ్వు తెలుసుకున్నప్పుడు, పరమాత్మ అనుభవం వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో మానవ జాతికి ఎంత దుఃఖం ఉందో, ఎంత సఫరం ఉందో అంతా నీకు ఒక్కడికే వచ్చినప్పటికీ నిన్ను తాకలేదు. అది ఆ అంతస్తుది, లోపల ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి ఆ చైతన్యం యొక్క అంతస్తు అది. ఆ చైతన్యానుభవం మనకు పొందినప్పుడు ఏ దుఃఖం కూడా మనల్ని అంటలేదు, మన అంటదు, మనల్ని ముట్టదు. అంటే ఇది జన్మ మరణాలు కూడా మన జోలికి రావు. ఆ చైతన్య స్థాయి మనకు పొందినప్పుడు ఎముడుకు మనం లొంగవలసినటువంటి పనులు లేదు. అంటే మృత్యువుని జయిస్తాడు. చైతన్యానికి చావు లేదు, శరీరానికి చావు ఉంది. ఎవడైతే చైతన్య స్థాయిని పొందాడో వాడికి యమధర్మరాజుతోటి పని లేదు, కొత్త దేహాలతోటి వెళ్ళక్కర్లేదు, కొత్త శవాలను మొయ్యక్కర్లేదు. ఆ చైతన్యం వాడికి అనుభవంలోకి వచ్చినప్పుడు అనుభవంలోకి రావటం స్పెక్యులేషన్ కాదు, ఇమాజినేషన్ కాదు, ఏదో ఊహించుకోవడం కాదు. నీ దేహం నీకు ఏ విధంగా అయితే నేనుగా అనుభవంలోకి వస్తుందో, నీ వికారాలు ఏ విధంగా అయితే నీకు నేనుగా అనుభవంలోకి వస్తున్నాయో, అంత ప్రాక్టికల్గా నీకు భగవంతుడు అంటే ఆ పూర్ణ వస్తువు, ఆ సద్వస్తువు, ఆ సత్య వస్తువు, ఆ ఏక వస్తువు అది నీకు నేనుగా వచ్చినప్పుడు అది నీ కడసారి జన్మది. అప్పుడు ఇంక నువ్వు శవాలను మొయ్యక్కర్లేదు, ఈ ప్లానెట్ మీదకి రావక్కర్లేదు, ఈ అర్థం మీదకి రావక్కర్లేదు. నువ్వు పని ఉడికిపెట్టడం కాదు, పనేని నీ ఉడికిపెట్టేస్తుంది. ఏది ఆ వస్తువు నీకు నేనేగా వ్యక్తం కావాలి. వైకుంఠంలో ఏ నారాయణుడైతే ఉన్నాడో నువ్వు అనుకుంటున్నావో, నీ అహంభావంలోంచి నీ దేహబుద్ధిలోంచి నీ విడుదల పొందినప్పుడు ఆ నారాయణుడే నీకు నేనేగా వ్యక్తం అవుతాడు. అది అదే రమణ మహర్షి గారు చెప్పింది, నీకు కనిపించి వెళ్ళిపోయే దేవుడు కావాలా, 24 గంటలు కూడా నీకు కూడా ఉండే దేవుడు నీకు కావాలా? కనిపించి వెళ్ళిపోయే దేవుడు నిన్ను సుఖపడతాడా, 24 గంటలు కూడా నీకు కూడా ఉండే దేవుడు నిన్ను ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండే దేవుడు నిన్ను సుఖపెడతాడా? అది ఇక్కడ ఏమిటంటే నిజమైన అభ్యాసం ఏమిటంటే ఆలోచనల పై నుండి మరల్చి భిన్నత్వ భావాలను నాశనం చేసి మూలములోనికి తీసుకువెడుతుంది నిజమైన అభ్యాసం. అంటే మనస్సు బాహ్యముఖానికి వెళ్ళినప్పుడే తలంపులు విజృంభిస్తాయి. మనస్సు బాహ్యముఖానికి వెళ్ళినప్పుడు తలంపులు విజృంభిస్తాయి, నామరూపాలు కనిపిస్తాయి, అనేక బంధ కారణాల్లో అది ఇరుక్కుంటుంది. మనస్సు బాహ్యముఖానికి వెళితే అదే మనస్సు అంతర్ముఖానికి వెళితే అది మనస్సు పలచబడుతుంది. పలచబడటమే కాదు ఆత్మాకారం చెందుతుంది. నీ మనస్సును అంతర్ముఖం చేయకుండా బాహ్యముఖానికి చేసేవాడు వాడు గురువు కాదు, రాక్షసుడు అన్నాడు రమణాచార్యుడు. వాడి టీచింగ్ వల్ల నీ మనస్సు బాహ్యముఖం అవుతుంటే వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు అని చెప్పాడు. మనకి మనకు ప్రయత్నం లేకుండా మన మనస్సు బాహ్యముఖానికి వెళుతుంది. గురువు కూడా ఇంకా బాహ్యముఖం చేస్తుంటే వాడు గురువు ఎలా అవుతాడు? అసలు మనస్సు కదలటానికి కారణం ఏమిటి? నీకు ఏ సంస్కారం నీ మనస్సు బాహ్యముఖం అవటానికి కారణం ఏమిటి? అందరికీ ఒక కారణం వల్ల మనస్సు, ఒక ఆలోచన వల్ల, ఒక తలంపు వల్ల బయటికి కారణ, ఒకే కారణం వల్ల మనస్సు బహిర్ముఖం అవదు. ఒక్కో మనిషికి ఒక కారణం ఉంటుంది, ఒక్కో మనిషికి ఒక బలహీనత ఉంటుంది, దానివల్ల మనస్సు బాహ్యముఖం అవుతూ ఉంటుంది. నీకు అసలు లోపాలు లేకపోతే, నీకు అసలు మామూలు ఈ బలహీనత ఏమి లేకపోతే, నీకు లోకం పట్ల ఆకర్షణ అంటే లోకవాసన నీకు లేకపోతే నీ మనస్సును బయటికి వెళ్ళమన్నది వెళ్ళదు. నీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనస్సును కదలమంటే కదలటం లేదు అన్నాడు వాడు రమణ మహర్షి. అంటే నీ మనస్సును ఆగమంటే మీరు ఆగటం లేదు. జపాలు చేసి, పూజలు చేసి, ధ్యానాలు చేసి, విచారణ చేసి, సత్పురుషుడితో సహవాసం చేసి ఆ మనస్సును నిలబెట్టుకోవడానికి, ఆ మనస్సును ఏకాగ్రత చేసుకోవడం కోసం, ఆ మనస్సును పవిత్రం చేసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు మనస్సును ఏకాగ్రత. కానీ నా మనస్సును కదలమని అడుగుతున్నాను, అదేదో కదలటం లేదు, కదలటం లేదు. అక్కడ బాడీ లేదు, మైండ్ లేదు, వరల్డ్ లేదు. అక్కడ భిన్నభావం అక్కడ లేదు, వేరుభావం అక్కడ లేదు. అంటే నీలోని వేరుభావన, భిన్నభావన, బంధభావన కలగజేసేది ఈ ఫాల్స్ అయ్యే నీలోని నేను. అది నశించిన తర్వాత నీకు భిన్నభావన ఉండనే ఉండదు. ఆలోచనలపై నిన్ను మరల్చి భిన్నత్వ భావాలను నాశనం చేసి, అంటే నిన్ను దేహానికి పరిమితం చేసే తలంపుల్ని, నీ మనస్సుకు పరిమితం చేసే తలంపుల్ని, ఒక కులానికి కానీ, ఒక జాతికి కానీ, ఒక రంగుకి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక దేహానికి కానీ పరిమితం చేసే మనస్సును నశింపజేస్తున్నాయి. కానీ నువ్వు హద్దులు లేని స్థితికి ఎదిగి వెళ్ళలేవు. అహంకారం హద్దులను సృష్టిస్తుంది. ఏదో కులంతోటో, ఒక మతంతోటో, ఒక జాతితోటో, ఒక ప్రాంతంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది అహంకారం. ఇప్పుడు ప్రస్తుతం ఈ దేహం మనకుంది, ఈ దేహం పోయిన తర్వాత కొత్త దేహం వస్తే మళ్ళీ ఆ దేహంతో తాదాత్యం పొందుతూ ఉంటుంది. అంటే పరిమితుల్ని, అద్దుల్ని కనిపించేది అహంకారం, పరిమితుల్లోంచి, ఆ పరిమితుల్లోంచి, అద్దుల్లోంచి నేను బయటికి తీసుకొచ్చేది ఆత్మజ్ఞానం. రమణ మహర్షి గారి యొక్క సందేశం రెండే రెండు ముక్కల్లో చెప్పాలంటే అహంభావంలోంచి, అహంభావంలోంచి బయటికి రా, ఆత్మజ్ఞానాన్ని సంపాదించు. ఇదే రెండు ముక్కలు మీకు చెప్పాలంటే, అహంభావాన్ని పోగొట్టుకో, అహంభావాన్ని వదిలించుకో, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకో. ఇది వదిలించుకో, అది సంపాదించుకో, రెండు మొక్కలతోటి రమణుడి యొక్క సందేశం ఇదే. దానికి నువ్వు నీకు ఇష్టమైన మార్గంలో, నువ్వు పూర్వజన్మలో ఏ సాధన అయితే చేసావో, ఏ మార్గంలో అయితే నువ్వు ప్రయాణం చేసొచ్చావో, ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేసి నువ్వు తరించు. బ్రహ్మ యొక్క బ్రహ్మములో అసలు బహుళత్వం అనేది లేదు. అనేకత్వం అనేది లేదు. అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటంటే, సుబ్బమ్మను సుబ్బమ్మగానే చూస్తాడు, ఎల్లమ్మను ఎల్లమ్మనే చూస్తాడు, స్వరాజ్యాన్ని స్వరాజ్యంగానే చూస్తాడు, ఎవరిని వాళ్ళు భిన్నంగా జ్ఞాని ఇలా చూస్తున్నప్పటికీ అందరిలో ఉంటుంది, అన్నే అనేకత్వంలో ఏకత్వం చూస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుంది, జ్ఞాని యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరిని వాళ్ళు మిమ్మల్ని అందరినీ గుర్తుపడతాడు, కానీ అనేకత్వంలో ఏకత్వం చూస్తాడు. వాడి జ్ఞాని యొక్క వైభవం అనేకత్వంలో ఏకత్వం చూడటం ఎప్పుడైతే నేర్చుకున్నాడో వాడికి మలినం ఉంటదు, వాడికి మలినం ఉంటదు. ద్వైత బుద్ధిలోంచి విడుదల పొందుతాడు. ద్వైత బుద్ధిలోంచి విడుదల పొందినవాడే అనేకత్వంలోంచి ఏకత్వం చూడగలడు. ఇచ్చేదంటే ఆ ఉన్న వస్తువులు అది ఏకంగానే ఉంటుంది, అది సత్యంగానే ఉంటుంది, అది నిదానంగానే ఉంటుంది, కానీ అది అనేకంగా ఉండదు. నిజం అనేది ఒకటిగానే ఉంటుంది, కానీ రెండుగా ఉండదు, మూడుగా ఉండదు, నాలుగుగా ఉండదు. అంటే జ్ఞానికి ఆకర్షణ ఏమి ఉండవు, బాహ్యమైన ఆకర్షణలు ఏమి ఉండవు జ్ఞానికి. అదే చలన్ గారి మాటల్లో చెప్పాలంటే, రమణ మహర్షి గారి దగ్గరికి యాక్టర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, అనేక మంది వచ్చారు, అనేక మంది డిస్టింగ్విష్డ్ ప్రపంచం, అనేక మంది బహుముఖ మేధావులు వచ్చారు, పోయట్స్ వచ్చారు, రైటర్స్ వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, యాక్టర్స్ వచ్చారు, ఎంతో అందమైనటువంటి పురుషులు, ఎంతో అందమైనటువంటి స్త్రీలు వచ్చారు, గాయకులు వచ్చారు. ఈ సృష్టిలో ఎవరూ కూడా ఆయన దృష్టిని ఆకర్షించలేదు. వాడు రమణ మహర్షి అంటే చూస్తాడు, కానీ వాడికి ఏం ఆకర్షణ లేదు, అక్కడ ఏమి లేదని సంగతి తెలుస్తుంది. అక్కడ ఏమీ లేదని ఇవి షాడోస్, మన బాడీస్ అని షాడోస్, మన బాడీస్ అని కూడా షాడోస్. అంటే వాడికి ఉన్నది ఎవరైనా ఉన్నది ఒకటే చూస్తాడు. అనేకం చూసినప్పుడు, భిన్నత్వం చూసినప్పుడు మనకు మోహం కలుగుతుంది. ఆ మోహం నుంచి ఆకర్షణ గుర్తుకొస్తుంది, ఆ వాసన వెనకాల పరిగెట్టుకుపోతాం. అంచేత అర్జున, ఏ విషయాలనైతే నీ మనస్సు చెలించడానికి కారణమో ఆ విషయాల నుంచి నీ మనస్సును లోపలకు మండించి, ఆ విషయాల నుంచి నీ మనస్సును విడది, అదే వైరాగ్యం యొక్క గుర్తు. వైరాగ్యం ఉంటేనే కానీ ఇది జ్ఞానం కలగదు అన్నాడు. ఈ అజ్ఞానం అనే మహావృక్షాన్ని, ఈ బంధం అనేటువంటి మహావృక్షాన్ని వైరాగ్యం అనే గొడ్డలతోటి నరకాలి, కానీ ఉరికే పైపైన పూతల వల్ల, ఉరికే రంగుల వల్ల పోయేది కాదు. ఇది భగవంతుడు ఆయన చెప్పడంలో పాపం కరెక్ట్ అడ్రస్ ఇచ్చాడు. భగవద్గీతలో నేను వైకుంఠంలో ఉన్నాను, కైలాసంలో ఉన్నాను, అరుణాచలంలో ఉన్నాను, లేకపోతే తిరుపతిలో ఉన్నాను, లేకపోతే సింహాచలంలో ఉన్నానని చెప్పలేదు. అక్కడ భగవద్గీతలో కరెక్ట్గా అడ్రస్ చెప్పాడు, భగవంతుడే చెప్పాడు. అందరి హృదయాల్లోనే చైతన్య రూపంలో, ఆత్మరూపంలో అందరి హృదయాల్లోనే ఉన్నానని చెప్పాడు. ఆయన అడ్రస్ కరెక్ట్గా చెప్పినప్పటికీ భగవంతుడు ఏ హృదయ మందిరంలో ఉన్నాడో ఆ హృదయ మందిరంలోకి మనం మనస్సును పంపలేక ఎక్కడో ఉన్నాడని బయట మన దేహబుద్ధి వల్ల మనం బయట వెతుకుతున్నాం. అంటే ఆయన భగవంతుడిలో పొరపాటు లేదు, ఆయన అడ్రస్ మటుకు తప్పు అడ్రస్ ఇవ్వలేదు, కరెక్ట్ అడ్రస్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన అడ్రస్కి మనకు చేరుకుంటే భగవద్ అనుభవం మనకు కలుగుతుంది. నీ పూర్వజన్మల కారణాలన్నీ, నీ పూర్వజన్మ సంస్కారాలన్నీ కూడా నీ మనస్సులో ఉన్నాయి. రాబోయే జన్మలకి తగినటువంటి హేతువులన్నీ కూడా నీ మనస్సులోనూ ఉన్నాయి. భగవంతుడు నీ వాసనలు, నీ సంస్కారాలు, నీ తలంపులు, నీ కామక్రోధాలు, నీ రాగద్వేషాలని, నీ ఆలోచన భగవంతుడు వాడి పెట్టులో పెట్టుకోలేదు, అని నీ మనస్సులోనే పెట్టి ఉంచాడు. అంచేత ఆ మనస్సుని కనుక నువ్వు పిండితే, అందులో నువ్వు వాసన అది కక్కుతుంది. తడిగుడ్డని పిండినట్టు పిండాలి. అలా మనస్సుని పిండటమే మన పెద్దవాళ్ళు దానికి తపస్సు అని పేరు పెట్టారు. తపస్సు అంటే తప్పింపజేయటం, ఆ మనస్సుని తప్పింపజేయటం. అయితే మనస్సు అంతర్ముఖం అవ్వాలంటే దానికి నిగ్రహం కావాలి. ఆ చివరి స్థితిలో, ఆ పరాకాష్ఠలో, ఆ మోక్షం స్థితి ఎలా ఉంటుందన్నప్పుడు ఒక మతానికి ఇంకో మతానికి భేదం ఉండొచ్చు, కానీ ఇంద్రియ నిగ్రహ విషయంలో, మనోనిగ్రహ విషయంలో, సత్పురుషుడితో సహవాసం చేయమని చెప్పడంలో ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు ఏకగ్రహంగా ఆలోచించను. మోక్షాన్ని డిఫైన్ చేయటంలో అక్కడ ఏమైనా మతాలు డిఫర్ అయినాయి, ఆ ఇంద్రియ నిగ్రహానికి, మనోనిగ్రహానికి, నీ మనస్సును సంస్కరింపజేసుకోమని చెప్పటంలో అన్ని మతాలు ఒక రకంగానే చెప్పాయి. అది మంచిగా ఉన్న మనం ఎందుకు చెప్పిందంటే, మంచి మనస్సును అంతర్ముఖపరుస్తుంది, చెడు మనస్సును బాహ్యముఖపరుస్తుంది. హేతువాదం లేకుండా, రేదం లేకుండా కృష్ణుడు భగవద్గీతలో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు గీత రాగ భయ రాగాన్ని విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు, కోపాన్ని విడిచిపెట్టు అని కృష్ణుడు ఎందుకు చెప్పాడంటే, రాగం వల్ల, భయం వల్ల, కోపం వల్ల నీకు దుఃఖం వస్తుంది కాబట్టి వాటిలోంచి బయటికి రమ్మని. ఏ కారణాల వల్ల నీకు దుఃఖం వస్తుందో, కొంతమంది నీకు మాకెవరికి దుఃఖం లేదని మీరు అనుకోవచ్చు. దుఃఖం అజ్ఞానం ఉన్న చెప్పు దుఃఖం రాకుండా ఉండదు, కానీ దుఃఖం వాయిదా పడుతుంది కోర్టు వాయిదాలు లేదా. అంచేది అజ్ఞానం లోపల మనకి ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినప్పటికీ లోపల అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఉన్నప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా మనిషికి దుఃఖం వచ్చి తీరుతుంది, ఆగదు. అది ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేము. దుఃఖం తప్పనిసరిగా వస్తుంది. దేహాన్ని దేహాన్ని వాడి యొక్క నీడ ఏ విధంగా అయితే వెంటాడుతుందో, అలాగే అజ్ఞానమున్నంతకాలం వాడిని దుఃఖం వెంటాడుతుంది. అది ఏదో రూపంలో వస్తుంది. అజ్ఞానం నశించినంతకాలం దుఃఖం కూడా మానవుని విడిచిపెట్టదు. ఆ దుఃఖము లేని స్థితి ఎక్కడ ఉందంటే చావులేని స్థితి, ఈ పుట్టుకులు లేని స్థితి, ఈ బాండేజ్ లేని స్థితి, నీకు ఎక్కడ ఈ టెన్షన్స్ లేని స్థితి, వికారాలు లేని స్థితి, నీకు లైక్స్ డిజైర్స్ లేనటువంటి స్థితి, ఆనంద స్థితి, పరమ స్థితి. ఆ స్థితి ఒక చైతన్యంలో ఉంది కాబట్టి ఆ చైతన్యంగా నువ్వు అహంకారంగా ఉండకు, అహంభావనగా ఉండకు, దేహంగా ఉండకు, మనస్సుగా ఉండకు, ఆత్మగా ఉండు, చైతన్యంగా ఉండు. దానికి జన్మ లేదు, దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు. దాన్ని ధ్యానించి దాని అదిగా ఉంటే అది నువ్వు అవుతావు. ఏదైతే నిరంతరం మనం స్మరిస్తున్నామో, దేనికోసం అయితే జీవిస్తున్నాము, దేని గురించి అయితే పరస్పరం మాట్లాడుకుంటున్నాము, దేని గురించి అయితే అవసరమైన మరణం, మనం మరణించడానికి కూడా సిద్ధమవుతున్నాము, ఉండటమో ఊడిపోవటమో, టు బీ ఆర్ నాట్ టు బి, దట్ ఇస్ ద క్వశ్చన్. ఇక్కడ షేక్స్పియర్ చెప్పిన టు బీ ఆర్ నాట్ టు బి, దట్ ఇస్ ద క్వశ్చన్. అంటే ఉండటమో ఊడిపోవటం అటువంటి కేవలమైనటువంటి కాంక్షతోటి అది ఆ వస్తువును తెలుసుకోవడానికి మనం కనుక ప్రయత్నం చేస్తుంటే అది అనుకుంటుంది అప్పుడు తెలియబడాలి వీడికని. వీడి సాధన చూసి, వీడి యొక్క తపన్ను చూసి ఆ వస్తువు ఏ వస్తువునైతే మనం తెలుసుకోవాలని అనుకుంటున్నామో అనుకుంటే అది తెలియబడదు. అది కూడా అనుకోవాలి ఎవరికి, ఈ సుబ్బమ్మకు నేను తెలియబడాలని ఆ వస్తువు కూడా అనుకోవాలి. ఇదే మన మనస్సు కంటే చిన్నది కాదు ఆ వస్తువు. ఆ మనస్సు, మన మనస్సు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు, ఆ బుల్లి బుల్లి ప్రయత్నాలు, ఆ లిటిల్ ఎఫర్ట్స్, ఆ స్మాల్ ఎఫర్ట్స్ మనం పెద్ద పెద్ద సాధనలు చేయలేకపోయినప్పటికీ ఆ చేసి ఏదో సిన్సియర్గా, డివోటెడ్గా, డెడికేటెడ్గా చేస్తుంటే ఆ పరమాత్మ మనల్ని చూసి అనుగ్రహించి ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. భగవంతుడు మనకు కనిపిస్తే చూడగలం కానీ ఆయన బలవంతం చేసి డిమాండ్ చేసి నువ్వు నాకు ఎందుకు కనిపించవు అని బలవంతం చేస్తే ఆయన కనిపించడు దేవుడు. ఆయన అనుగ్రహం వల్ల ఉంటే ఆయన కనిపిస్తే మనం చూడటానికి పనికి వస్తాం. అంతేకాదు నువ్వు నాకు ఎందుకు కనిపించవు అని ఆయనతో పేజీ పెట్టుకుంటే కాన్ఫ్లిక్ట్ వల్ల ఆయన కనపడడు, మనకి కనపడడు. అయితే నీ బుద్ధి ఎక్కడైతే లైవ్ అయిందో, నీ బుద్ధికి దేవుడు అనే వాడు అక్కడ ఆబ్జెక్ట్ కాదు. కానీ నీ బుద్ధి ఏమడు అయితే సోర్స్, ఇక్కడ ఇక్కడ మూలము మూలము అని అంటున్నారు. అంటే ఇక్కడ మూలమని చెప్పడం కంటే ఇంకో మాట చెబితే నీకు మంచిది. ఇక్కడ జగన్నాథ స్వామి గారు మూలము మూలం అని చెప్పారు. ఆ మూలమనేది మంచి మాట. ఈ మూలమనే రమణ మహర్షి గారు కూడా సోర్సు, నీ సోర్సులోకి వెళ్ళు, నీ ఇంటికి నీ వెళ్ళు, నీ స్వస్థానాలకు నీ వెళ్ళు, అక్కడ నీ కలిగి అదే నీ లేదు, అది నీ రియల్ హోమ్. ఈ కొంపలంటే ఈ శరీరం ఎంతకాలం ఉంటే అంతకాలం ఈ కొంపలు ఉంచుతారు, తర్వాత శ్మశానంలో పడేస్తాను ఈ దేహాన్ని తీసుకెళ్ళి. ఈ కొంపలకి ఏంటంటే నీ నిజమైన ఇల్లు, నీ నిజమైన కొంప నీ హృదయంలో ఉంది. ఈ కొంపలు, ఈ దేవమరాలు, ఈ దేశాలు, ఈ జాతులు, ఈ కులాలు, ఈ మతాలు, ఇవన్నీ దేశం ఎంత నిజమో అంతే నిజమైంది. అంటే నీ నిజమైన ఇంటికి వెళ్ళు. నీ నిజమైన ఇల్లు ఎక్కడ ఉన్నట్టు నీ హృదయంలోనే ఉంది, దాన్నే నీ నిజమైన ఇంటికి వెళ్ళు. ఓ మనసా, ఇలా ఎందుకు ఎంతకాలం తిరుగుతావు నువ్వు, ఈ దేహాలను పట్టుకుని, ఈ రాగాలను పట్టుకుని, ద్వేషాలను పట్టుకుని, కోపాలను పట్టుకుని, ఈ కామాలను పట్టుకుని ఎంతకాలం ఇలా తిరుగుతావు, నీ స్వస్థానానికి నీ ఇంటికి వెళ్ళను, నీ కొంపకు నువ్వు వెళ్ళని. ఎలాగైనా మనం పరాయి కంపడం అంటే తిరిగి వచ్చి ఎన్నిసార్లు తిరిగినా ఆ పరాయి కంపడం ఉన్నప్పుడు ఇది మన ఇల్లు అని మనం అనుకో, మన ఇంటికి వచ్చిన తర్వాత మనం రెస్ట్ తీసుకుంటాం, హాయిగా ఉన్నాం అనుకుంటాం. అలాగని ఎన్ని శవాలను ఇలా మార్చుకుంటూ పొడుచూ చచ్చిపోతూ ఇలా వెళ్ళుతున్నప్పటికీ ఆ నిజమైన ఇంటికి వెళ్ళే వరకు ఈ కొంపల్లోకి, అంటే ఈ శరీరాల్లోకి నువ్వు రావటం తప్పదు, చావటం తప్పదు ఈ శరీరాలకి. ఈ మూలము మూలం అంటే అక్కడ కంగారు పడకండి మీరు. ఈ మూలము, ఆ మూలమే దేవుడు, ఆ మూలమే చైతన్యము, ఆ మూలమే బ్రహ్మము, ఆ మూలమే ట్రూత్, ఆ మూలమే ఎటర్నిటీ. ఏమీ పై కంగారు, ఏమి పై ఈ టెక్నాలజీ మాత్రం మూలము మూలం అంటే ఏంటున్న మూలము మూలం అంటే ఏం అక్కర్లేదు. ఈ నేననే తలంపు మూలములోంచి వచ్చిన దానికంటే, మూలములోంచి వచ్చిందని చెప్పడం కంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. సాక్షాత్తును ఎవడైతే విష్ణు అనుకుంటున్నావు, ఎవడైతే ఎటర్నల్ బీయింగ్ అనుకుంటున్నావో, ఎవడైతే భగవంతుడు అనుకుంటున్నావు, ఎవడైతే ఆల్తెరివిడి ఎందుకు అనుకుంటున్నావో, ఎవడైతే సృష్టికర్త అనుకుంటున్నావో, ఎవడైతే నియమిస్తున్నాడు అనుకుంటున్నావు ఈ ప్రపంచాన్ని, ఆ ఈశ్వరుడి దగ్గర నుంచి ఈ నేననే తలంపు వచ్చింది. ఆ ఈశ్వరుడే మూలం. మూలము మూలం అంటే కంగారు పడకండి. ఈ మాటలను చూసి మీరు ఆ మూలమే దేవుడు, ఆ మూలమే చైతన్యం, ఆ మూలమే ఆ బ్రహ్మము, ఆ మూలమే ఆత్మ, ఆ మూలమే ఆ సత్యం. యు మస్ట్ నో ద ట్రూత్, యేసు అంటారు. ఆ మూలాన్ని తెలుసుకో, యు మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ మేక్స్ యూ ఫ్రీ. నువ్వు ఎంతకాలం అయితే ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోలేవో, ఎంతకాలం అయితే నువ్వు ఆ సత్యాన్ని అనుభవంలోకి రాలేవో, అంతకాలం నువ్వు స్వేచ్ఛను పొందలేవు. అంతకాలము నువ్వు స్వేచ్ఛను పొందవు. అంతకాలం వికారాలకు లోనవుతూ ఉండవలసింది. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ విత్ ఇన్ యు. ఆ మూలంలోకి వెళ్ళమని చెప్పడం కోసం యేసు ఏమన్నాడంటే ఆ స్వర్గరాజ్యం ఎక్కడో లేదు నీ హృదయంలో ఉందన్నాడు. ఆ హృదయం ఎవరంటే ఆ హృదయం ఎవరు దేవుడే. ఆ హృదయం ఎవరంటే దేవుడంటే ఈ ఫిజికల్ హార్ట్ ఎలాగుందో రక్తాన్ని పంపు చేసే హార్ట్ ఎలా ఉందో అంత బుల్లిగా ఉందనుకోకండి. నీ హృదయం హృదయంలోకి వెళ్ళి హృదయంలోకి వెళ్ళిన రమణ మహర్షి గారు చెబుతున్నారంటే నీ ఫిజికల్ హార్ట్ ఎంత ఈ పిరికిడు ఎంత ఉందో నీ ఫిజికల్ హార్ట్ కూడా అంత ఉంది నీ శరీరాన్ని కో చూస్తే. అంటే భగవంతుడు చెప్పే హృదయం కూడా ఎక్కడో మూల కాస్త ఒడ్లు గిన్నంతో బియ్యపు గుందంతో అనుకోకు. ఆ హృదయంలోనే దేవతలు మీరు ఈ సృష్టి పంచిపోతారన్నీ కూడా ఆ హృదయంలోనే ఉన్నాయి. అది బులి బులి హృదయం అనుకోకండి. ఆ హృదయం ఆ హృదయం అంటే అదే దేవుడు. ఆ హృదయముడు దానికి పరిమితులు లేవు, దానికి హద్దులు లేవు, దానికి అది హద్దులు లేవు. అది జడం కాదు, అది ఎడం, అది చైతన్య స్వరూపం. అది జడం అంటే ఏ వస్తువుకైతే తాను ఉన్నానన్న సంగతి తనకు తెలియదు, అది జడం. అయితే పరమాత్మ చైతన్యం అటువంటి వస్తువు కాదు. అసలు సాధన యొక్క గమ్యం ఏంటంటే, సాధన యొక్క డెస్టినేషన్ ఏంటంటే ఏకాగ్రత కాదు. సైంటిస్టులకు కూడా ఏకాగ్రత ఉంటుంది, కొంతమంది యోగులకు కూడా ఏకాగ్రత ఉంటుంది. అదే బాగా చదువుకుని పిల్లలకి ఇంటెలిజెంట్ బాగా తెలివి గల పిల్లలకు కూడా బాగా ఏకాగ్రత చదువుతారు. కొంతమంది పుస్తకం రాత్రి 9 గంటలకు తీస్తే సూర్యుడు ఉదయించి ఆ యొక్క సూర్యుడి యొక్క కిరణాలు ఒంటి మీద పడే వరకు తెలియ అంత శ్రద్ధగా చదివే పిల్లలు ఉన్నారు. అంటే దాని అర్థం వాడి యొక్క జీవిత గమ్యాన్ని చేరుకున్నారని కాదు. మన అన్నం వండుకోవడానికి బియ్యం ఎలా కావాలో, నిప్పు ఎలా కావాలో, నీళ్లు ఎలా కావాలో, కొండ ఎలా కావాలో, ఈ లోపల ఉంటున్న పరమాత్మను తెలుసుకోవడం కోసం ఏకాగ్రత అవసరం, ప్రవీణత అవసరం, పవిత్రత అవసరం, వినీతత అవసరం. ఇదంతా కూడా లోపల నీ లోపల ఉన్న వస్తువును అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి సామాగ్రి. రమణ మహర్షి గారు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఏమని అడిగంటే, మీరు ఎవరొచ్చినా నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అంటావు, ఎవరిని తెలుసుకోమని అడిగాడు సుప్రీంకోర్టు అడ్వకేట్. వచ్చిన వాడలు నిన్ను నువ్వు తెలుసుకో, వెళ్ళిగా నిన్ను నువ్వు తెలుసుకోమంటావు, ఎవరిని తెలుసుకోమని అని అడిగాడు ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్. అప్పుడు రమణ మహర్షి గారు ఇమీడియట్ రిప్లై చెప్పారు. ఆయన రిప్లై చేయడం కఠోపనిషత్తులలో ఉంది, బృహధార్మిక పునిషత్తులు ఉంది, ఎంగుల మొక్కలు చెప్పే అలవాటు లేదు ఆయన. అంటే కోర్టు చేయడం తప్పు కాదు, కోర్టు చేయడం తప్పు కాదు, ఆయనకు అలవాటు లేదు. అది ఆయనకి అలవాటు లేదు, శాస్త్రవాసన లేదు, దేహవాసన లేదు, లోకవాసన లేదు, ఆయన ఏ వాసన లేదు. అంటే నేను ఏమన్నాడంటే, నువ్వు ఎవడగా ఉన్నావో వాడిని తెలుసుకోమని నేను చెబుతున్నాను అన్నాడు. ఇమ్మీడియట్ రిప్లై, ఆటోమేటిక్ యాక్షన్, డివైన్ యాక్షన్, ఇమ్మీడియట్ యాక్షన్. అప్పటికప్పుడు అంటే మన ప్రశ్న పూర్తి అవ్వకుండానే ఆ లోపల సమాధానం గెంటుకుని వస్తుంది. అది రమణాచార్యులు. అంతేకాని భగవద్గీతలో 8వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఇలా ఉందండి, దానికి దీనికి సరిపోతుంది, ఇయ్యక్కర్లేదు. అది ఆకాశ గంగ. అదేంటది? అది ఆకాశగంగ అంటే మామూలు పుస్తకాలు చదివి ఆయన జ్ఞానం అవ్వలేదు. ఈ జపాలు చేసి, ధ్యానాలు చేసి, విచారణ చేసి, పుస్తకాలు చదివి గురువు దగ్గరికి వెళ్ళేదో నేర్చుకుని ఈ రకంగా వెళ్ళలేదు ఆయన. ఈరోజు పరమేశ్వరుడే ఆయన పట్ల అనుగ్రహించి ఆత్మజ్ఞానం అనే సింహాసనం మీద తన టీని ఎదురు తన 16 సంవత్సరంలో పరమేశ్వరుడు ఎవడైతే సృష్టికి కర్తో, ఎవడైతే ఈశ్వరుడో, ఎవడైతే సృష్టికి ఆధారంగా ఉన్నాడో ఆ ఈశ్వరుడే తన చేతులతోటి ఆ ఇవాణ్ణి ఆత్మజ్ఞానం అనే సింహాసనం మీద, ఆత్మశాంతి ఆ దానికి ఆత్మ ఆ చైతన్యం మీద, ఆ బ్రహ్మం అనే సింహాసనం మీద ఆయన చేతులతోడు పరమేశ్వరుడు ఆయన కూర్చోబెట్టాడు. వాడు రమణాచార్యుడు అంటే కేవలము ఏదో ఈ గుంజీల వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల, వీటి వల్ల దేవుడైన వాడు కాదు. రమణాచార్యుడు అంటాడు నీకు మెంటలైజ్ ఎదురు, నీకు స్పిరిచువల్ ఎలా వస్తుంది, అసలు మానసిక జీవితమే తెలియదు, మానసిక జీవితం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి ఇంకా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది, కొంతమందికి భౌతిక జీవితం తప్పించి అసలు మానసిక జీవితం ఎలా ఉంటుందో తెలియదు. ఆ మెంటల్ లైఫ్లోనే బ్యూటీస్ తెలియవు, అసలు ఆ మెంటల్ లైఫ్లో లోతులు తెలియవు. నీకు మెంటల్ అయ్యే లేనప్పుడు స్పిరిచువల్ ఎలాగొస్తుంది, నీకు మెంటల్ లైఫ్ లేనప్పుడు నీకు స్పిరిచువల్ లైఫ్ ఎలాగొస్తుంది. కేవలం నీ బాడీ చుట్టూ తిరగటమే నిలుస్తున్నా కానీ ఆ మనసులో అందాల కూడా నీకు తెలియదు, అందులోనే బ్యూటీస్ నీకు తెలియదు. ఆ మనసులో ఉంటుంది, ఆ మనసును ఎలా ఏకాగ్రపరచాలో, దాన్ని ఎలా పవిత్రపరచాలో, ఆ మానసికమైనటువంటి మెంటల్ లైఫ్, ఆ మెంటల్ అయ్యే నీకు లేనప్పుడు స్పిరిచువల్ లైఫ్ కాదు, రాదు నీకు స్పిరిచువల్ లైఫ్ కూడా రాదు. నాలో ఏదైనా మంచి ఉంటే, మీలో మంచి ఉంటే నాకు కనిపిస్తుంది, అది నాలో ఏది మంచి లేనప్పుడు మీలో మంచి ఉన్నా నాకు కనపడదు. నా లోపల లేనిది మీలో ఉన్నా నాకు కనపడదు. నాలో మంచి ఉంటే మీలో ఉన్న మంచి నాకు కనపడుతుంది, నాలో ఏదైనా మంచి గుణం ఉంటే మీలో ఉన్న గుణం నాకు కనపడుతుంది. నాలో మంచి లేనప్పుడు, నాలో మంచి గుణాలు లేనప్పుడు మీలో ఉన్నా నాకు కనపడదు. అంటే వివేకానంద చెప్తాడు, ఒక జ్ఞానం అర్థం చేసుకోవాలంటే ఇంకో జ్ఞానే అర్థం చేసుకోవాలి. ఒక జ్ఞానం ఒక అజ్ఞానం అర్థం చేసుకోలేడు, అర్థం చేసుకోవడానికి ఒకళ్ళ ప్రయత్నం చేస్తే వీడు అజ్ఞానాన్ని తీసుకెళ్లి జ్ఞానాన్ని ఆరోపిస్తాడని స్వామీజీ చెప్పారు. అంటే రమణ మహర్షి గారు ఒకరు అన్నారు, మీరు చాలా పైకి వెళ్ళారని. రమణ మహర్షి గారు అన్నారు, నేను పైకి వెళ్ళలేదు లోపలికి వెళ్ళాను అన్నారు. దేవుడు పైకెళ్ళాడు లోపల ఉన్నాడు, నేను పైకెళ్ళేది లోపల ఉన్నాడని అంటే హృదయంలోకి వెళ్ళాను నేను, అంటే పైకి పైకెళ్ళడం అని కాదు, దేవుడు నేను పైన ఉన్నానని చెప్పలేదు, హృదయంలో ఉన్నానని చెప్పాడు. అయితే ఎవరైనా అడిగితే మీరు చాలా అభివృద్ధిలోకి వచ్చారని, మీరు చాలా పైకి వెళ్ళారంటే నేను పైకి వెళ్లేదు అయ్యా లోపలికి వెళ్ళానని చెప్పాడు ఆయన. ఈ మనస్సు నశిస్తే నువ్వు పోతావు అని కంగారు పడకు, నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. ఇది ఇక్కడ చెప్పింది, ఈ మనస్సు నశిస్తే నువ్వు పోవు, ఈ మనస్సు నశిస్తే నువ్వు పోవు అంటే ఈ మనస్సుకి ఆధారంగా ఉన్న వస్తువు నీకు తెలుస్తుంది, ఈ మనస్సు నువ్వు కాదు, ఈ మనస్సును నువ్వు కాదు. అంచేత ఈ మనస్సు ఉన్నప్పుడు, ఈ మనస్సు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, దేహం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, మనస్సు లేనప్పుడు నువ్వు ఉన్నావు, దేహం లేనప్పుడు నువ్వు ఉన్నావు, మధ్యలో దేహం వస్తాంది, మధ్యలో మనస్సు వస్తాంది, మధ్యలో లోకం వస్తాంది, మరి మధ్యలో ఈ పోతనా, ఈ ఉన్నా, ఈ పోయినా నువ్వు ఉన్నావు. అది క్యాష్ బేరం. రమణ మహర్షి గారికి అరువు బేరం అంటే ఇష్టం లేదు, క్యాష్ డౌన్ చేయాలి, ఎప్పటికప్పుడు క్యాష్ డౌన్ చేయాలి. కానీ అరువు మాటలు, ఈ ఎంగిల్ మాటలు ఆయనకు అక్కర్లేదు. అంటే నీకు దేహం, నువ్వు గాఢ నిద్రలో నీకు అక్కడ దేహం లేదు, నువ్వు ఉన్నావు, నీకు అక్కడ మనస్సు లేదు, కానీ నువ్వు ఒక్కడ ఉన్నావు, అక్కడ నీకు లోకం లేదు, అక్కడ నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు ఉన్నావు. మధ్యలో ఏమొచ్చినాయి, ఈ దేహం వచ్చింది, ఈ లోకం వచ్చింది, మనస్సు వచ్చింది, మధ్యలో వస్తున్నాయి, మధ్యలో పోతున్నాయి, ఎప్పుడో ఉండే నువ్వు నిజమా, మధ్యలో వచ్చి మధ్యలో పోయి నిజమా, ఇప్పుడు సర్వకాల సర్వావస్థలో ఉండే నువ్వు నిజమా, మధ్యలో ఏదో కొంతకాలం కనిపించి కొంతకాలం కనపడకుండా పోయి ఈ దేహము, ఈ లోకము, ఈ మనస్సు నిజమా, ఈ లోకం ఎవరికైనా ఇంతవరకు నేను ఉన్నానని ఈ లోకం ఎవరితోటైనా చెప్పిందా, మన పూర్వీకులతో కానీ మనతోటి కానీ లోకం నేను ఉన్నానని చెప్పిందా, నేను లోకం ఉందని నేను చెబుతున్నాను కానీ లోకం ఉందని నాతో ఎవరూ చెప్పలేదు, లోకం చెప్పటం లేదు, నా నేను ఉన్నానని లోకం ఇప్పటివరకు ఎవరితోటి చెప్పలేదు, ఈ దేహం కూడా ఈ దేహం ఉందని నేను చెబుతున్నాను కానీ నేను ఉన్నానని ఈ దేహం చెప్పటం లేదు, ఈ దేహం నాదని మనస్సు అంటాను, ఈ దేహం మరణించినప్పుడు దేహం ఏడవదు, మనస్సు ఏడుస్తుంది, ఇంకా ఈ దేహం నాది నాది అని అనుకుంటాను కాబట్టి మనం చచ్చిపోయినప్పుడు ఎవరు ఏడుస్తాం అంటే మన మనస్సు ఏడుస్తుంది. రమణ మహర్షి గారు అన్నవారు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, వాళ్ళు సుఖంగానే ఉన్నారు, శాంతిగా ఉన్నారు, నీకంటే బాగానే ఉన్నారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే చనిపోయిన వాడి గురించి దుఃఖపడకండి, ఆ చనిపోయిన వాడి గురించి మీలో ఎవరైతే దుఃఖపడుతున్నారో వారికి ఇంకా చావు రాలేదని ఏడవమన్నారు. మీకంటే మీరు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏమైపోయారో మీరు అనుకుంటున్నారు, మీకంటే హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు. ఈ దేహం కూడా వదిలిపోయింది వాడికి, హాస్పిటల్కి తిప్పక్కర్లేదు, కార్ల మీద తిప్పక్కర్లేదు, రైలు మీద తిప్పక్కర్లేదు, ఈ వాండరింగ్ అక్కర్లేదు. ఈ దేహం ఉంటేనే కదా హాస్పిటల్కి వెళ్ళినా, అది రైలు మీద కూర్చోబెట్టినా, లేదా గుళ్ళోకి చెప్పినా, ఎక్కడికి చెప్పినా, ఈ దేహం ఉంటేనే కదా. అందుచేత నీకు ఈ దేహం మధ్యలో వస్తాను, మధ్యలో పోతాను, ఎక్కడో చనిపోయిన తర్వాత మాట అటుంచు. రమణ మహర్షి గారే కొన్ని కొన్ని రిప్లైస్, బ్యూటిఫుల్ రిప్లైస్, వండర్ఫుల్ రిప్లైస్ ఉపనిషత్తుల్లో వేదాల్లో కూడా లేని అన్నారు. ఒకసారి ఒక భక్తుడు వచ్చి రమణ మహర్షి గారిని అడిగాడు, ఏమడిగాడంటే చనిపోయిన తర్వాత నేనేమవుతానని, నువ్వు బతుకున్నావు, ఇప్పుడు చచ్చిపోలేదు, నువ్వు బతుకున్నావు, బతుకుండగా నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మానేసి చనిపోయిన తర్వాత నేనేమవుతానని ఆలోచించడం మా యొక్క లక్షణం, అజ్ఞానం యొక్క లక్షణం, అవిద్య యొక్క లక్షణం లేదన్నాడు. నువ్వు ఇప్పుడు బతుకున్నావు, నువ్వు చావలేదు, ఇప్పుడు నువ్వు బతుకున్నావు, చనిపోయిన తర్వాత ఏమవుతానంటావంటే ఇప్పుడు బతుకుండగా నువ్వు ఎవడో నీకు తెలియదు, చనిపోయిన తర్వాత ఏమవుతామని ప్రశ్నించుకునే బదులు చనిపోయిన తర్వాత మనం ఏమవుతామని అనుకునే బదులు ఇప్పుడు నువ్వు జీవించున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అదే సాధన యొక్క గమ్యం. సాధన అంటే కంగారు పడకండి, ఈ టెక్నికల్ వర్డ్స్ చూసి, ఈ వేదాంత పరిభాషలు మాత్రం చూసి మీరేం కంగారు పడకండి. సాధన అంటే ప్రయత్నం, అంటే ఆ లోపల మీ హృదయంలో ఉండే స్వర్గరాజ్యాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నమే సాధన. నువ్వు చేసే సాధన వల్ల నువ్వు నాశనం అవ్వవు, నువ్వు చేసే సాధన వల్ల నువ్వేమో నాశనం అవ్వదు. అంటే ఈ మనస్సు ఏమవుతుందంటే ఆత్మాకారానికి, నువ్వు నేనున్నానన్న సంగతి తెలుస్తుంది కదా, ఈ మనస్సు పోతే నేను లేకుండా పోతానేమని కంగారు పడుతున్నావును. ఇప్పుడు ఈ మనసు పోతుంది అనుకోండి, ఎంచేతి ఈ మనసును చుట్టారు కదా, మీకే కదా, మీరు ఎవరైనా నన్ను పొగిడారనుకోండి, మీరు ఎవరైనా నన్ను పొగిడారనుకోండి, నేను పైకి ఎంత బాగా కనిపించినా మనసులో సంతోషిస్తాను. మీరు అర్థమవుతుంది, మీరు ఎవరైనా నన్ను తిట్టారనుకుని మనసులో ఏడుస్తాను. పైకి గంభీరంగా కూర్చోవచ్చు, పెళ్లి కొడుకు లేక పైకి బాగానే ఉండొచ్చు, ఆ ఫోటోగ్రాఫర్ తీసుకున్నప్పుడు మనం ఏడుపు ముఖం కూడా కొంచెం శుభ్రంగా చూసుకుని ఇలా ఉంటాం. మీకు అర్థమవుతుంది, ఎవరో ఫోటో చేస్తున్నాడని కూడా అంతకుముందు ఎడుపు ముఖంతో ఉన్నాం అనుకుని ఎలా చదువుకుంటే ఎలా నవ్వు ముఖం పెడతాం. ఇటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల దేవుడు తెలియబడ్డు. అంటే నేను ఎవరైనా విమర్శిస్తుంటే నీ మనసులో వికారం కలుగుతాను, నీకు తెలుస్తాను. ఎవరైనా విమర్శిస్తే నీకు దుఃఖం వస్తాను మనసులో, ఎవరైనా నిన్ను పొగిడితే మనసులో సంతోషం వస్తాను. ముందు ఆ బలహీనత నుంచి నువ్వు బయటికి రా, అప్పుడు నీ మనస్సు అంతర్ముఖం అవుతుంది, లోయల్లోకి దిగుతుంది, ఆత్మాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. ఈ మనస్సులో నుంచి గొడవలోంచి నువ్వు బయటకు రా, మీ లక్షణం ఏంటి? మీరు ఇంటికెళ్ళి ఆలోచన, నేను చెప్పిన మాటలు మీరు ఎవరో నమ్మక్కర్లేదు. మీరు ఇంటికెళ్ళి ఆలోచించుకొని మీరు ఎవరైనా పొడితే బయటికి మీరు స్టడీగా కనిపిస్తున్నప్పటికీ, ఫైట్గా కనిపిస్తున్నప్పటికీ మీ మనసులో ఒక కేరటం వస్తుంది, ఒక సంతోషం వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఏమొస్తుంది? మీ అత్తగారో ఇంట్లో వాళ్ళు పరాయి వాళ్ళు ఎవరైనా విమర్శిస్తే వస్తుంది. బయటికి మీరు మాట్లాడకపోయినా మనసులో ఏమొస్తుంది? ఆ దుఃఖం వస్తుంది. ముందు ఆ మనసులో వచ్చే వికారంలోంచి నువ్వు బయటికి రా. బయటకు వస్తే అప్పుడు మనసులో పరచబడుతుంది. అది ఎక్కడైతే పుట్టిందో అక్కడ అదే దాని అంతా అదే ప్రయాణం చేసి పెడుతుంది. బ్రహ్మం వైపుకు ఆత్మాభిముఖంగా హృదయాభిముఖంగా మనస్సును పయనింపజేయటమే నీ సాధన యొక్క గమ్యం. అంటే దాని ఇప్పటికీ ఏకాగ్రపరచడమే కాదు, అంటే నీ మనస్సు ఎక్కడి నుంచైతే ఉదయించి వస్తుందో, ఎక్కడి నుంచైతే ఉబ్బుకి వస్తుందో, ఎక్కడి నుంచైతే ఎరై చేసి వస్తుందో, అక్కడికి దాన్ని పంపడం, దాని ఇంటికి దాన్ని పంపటం. అంటే మనస్సును సోర్సులోకి పంపడం అంటే అమ్మ బాబులు ఎక్కడికి పంపేస్తున్నారు, మమ్మల్ని ఉన్న బీమారం విడిచిపెట్టేమంటారా, ఏంటి ఇదంతా ఏంటి అని అనుకోకండి. దాని పుట్టింటికి దాని పంపటం, దాని సోర్సులోకి దాన్ని పంపటం, అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి పంపటం. ఈ నువ్వు ఈ నేను అనే తలంపు లేనప్పుడు కూడా ఉన్నావు, నేను అనే తలంపు లేనప్పుడు కూడా నువ్వు, నేననే తలంపు లేనప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడికి పంపటం కోసం సాధన యొక్క గమ్యం. దేహం నువ్వు కాదు కాబట్టి దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, అంటే దేహం చచ్చినప్పుడు కూడా నువ్వు చావటం లేదు. మరి ఎప్పుడు పుట్టావంటే ఆ నేననే తలంపు ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టావు. ఈ లోపల ఎన్ని లక్షల జన్మలు ఎత్తావో, ఎన్ని వేరు జన్మలు ఎత్తావో, ఎన్ని శవాలను మార్చుకుంటూ వచ్చావో. అయితే ఇప్పుడు నిన్ను లోపలికి వెళ్ళు సోరసులోకి వెళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళు, చైతన్యం దగ్గరికి వెళ్ళు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళు అని చెబుతున్నావు. అంటే అది ఎవరో కలదు, నీ ఇల్లే. అంటే ఎవరు? మన నిజమైన ఆత్మే, మన నిజమైన నేనే కృష్ణుడు, మన నిజమైన నేనే ఈశ్వరుడు, మన నిజమైన నేనే దేవుడు. అయితే నీ మనస్సును మృగంలోకి పంపాలంటే నువ్వు ఎక్కడో పరాయ ప్రదేశానికి వెళ్ళిపోతున్నావు అనుకో, నీ పుట్టింటికి నువ్వు వెళుతున్నావు. అది అంటే నేననే తలంపు వేయించకముందు నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడికి వెళ్ళిపోతున్నావు. అంటే ఇవి వస్తున్నాయి, బాడీ శరీరం వస్తుంది, మనస్సు వస్తుంది, లోకం వస్తుంది, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. కానీ ఎప్పుడు శరీరం ఉన్నప్పుడు, శరీరం మనస్సు ఉన్నప్పుడు, లోకం ఉన్నప్పుడు, ఇది లేనప్పుడు కూడా ఒక నేను ఉంది నీలో. వీటితోటి సంబంధం లేకుండా, వీటితోటి సంబంధం లేకుండా ఆ నిజమైన నేనికి, ఈ లోకానికి, ఈ మనస్సుకి, ఈ శరీరానికి, ఇసుకంత కూడా కొంచెం కూడా చింతాకి అంత కూడా సంబంధం లేదు. ఈ లోపల ఒక నిజమైన నేను ఉంది. ఇట్ ఈస్ ట్రూ ఐ, ఇట్ ఇస్ రాయల్ లై, ఇట్ ఇస్ రాయల్ లై, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్. ఒక నిజమైన నేను ఒకటి ఉంది, నిజమైన నిలువలు. ఆ నిజమైన నేనికి ఈ దేహానికి ఇసుమంతా కూడా సంబంధం లేదు, కొంచెం కూడా సంబంధం లేదు, చింతాకంత కూడా సంబంధం లేదు. నిజముగా కొంచెం ఆ నిజమైన నేనికి ఈ దేహానికి కొంచెం సంబంధం అంటే ఈ దేహాన్ని శ్మశానంలో కాల్చినప్పుడు ఆ నిజమైన నేను కూడా కాలిపోతుంది. కొంచెం కూడా అది సంబంధం లేదు. అంటే నీ మనస్సును నాశనం చేస్తుంది అనుకోవడం వాస్తవం కాదు. నీ మనస్సు నాశనం కాదు, విశాలమైపోతుంది, పెద్దదైపోతుంది. నీ మనస్సు మూలంలోకి వెళ్ళిపోతా అంటే అది నాశనం అయిపోతుంది అనుకోకు, అది విశాలమైపోతుంది. నీకు చిన్న నేను పోయి పెద్ద నేను వచ్చేస్తుంది. నీకు అర్థమవుతుందే? అంటే నీ చేతిలో ఉన్న 100 రూపాయలు నోటు దారిపోయి నీకు 100,000 రూపాయలు నోటు వచ్చేస్తుంది. కంగారు పడకండి, పెద్ద నేను వచ్చేసి ఈ చిన్న నేను పోగొట్టుకుంటే, ఈ బుల్లు నేను పోగొట్టుకుంటే, ఈ బాడీ బోండ్ అయిన పోగొట్టుకుంటే, ఈ ఫాల్స్ అయిన పోగొట్టుకుంటే, ఈ ఆర్టిఫిషియల్ అయిన పోగొట్టుకుంటే మీరు పోతారని మీరు కంగారు పడకండి. ఒక నిజమైన నేను తానేగా వచ్చి ఆ దేవుడు వచ్చి మిమ్మల్ని వరిస్తాడు. వరించడమే కాదు, తన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. మీకు నేనుగా వ్యక్తం అవుతాడు, మీకు నేనుగా వ్యక్తం అవుతాడు. అంటే మనస్సును నాశనం చేస్తుంది అనుకోవటం వాస్తవం కాదు. అంటే నువ్వేదో నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు నాశనం అయిపోవు. అంటే నీకు అలా అనిపిస్తుంది. అంటే దీనికి పరిమితిలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు అలా కనిపిస్తుంది. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత దేహం అందరితో చావంటే దేహం మనం వేరిపోతాం. దేహం మేము, దేహము నేను కలిసినప్పుడు పుట్టామంటాం, దేహము నేను విడిపోయినప్పుడు చచ్చిపోయామంటాం. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత విడిపోతాం. ఎందుకు గాఢ నిద్రలో కూడా నీ దేహంతో నువ్వు విడిపోతున్నావు కదా, అది పెద్ద చావు, ఇది బుల్లి చావు అన్నారు భగవాన్. రాత్రులు కూడా మనం చచ్చిపోతున్నాం, మనకు దేహం ఉందని గొడవ గాఢ నిద్రలో ఉండదు. ఆ దేహం ఉందని స్మృతి కానీ, దేహానికి సంబంధించిన తలంపు కానీ గాఢ నిద్రలో లేదు. కానీ అక్కడ మనం ఉన్నాం, అప్పుడు మనం ఉన్నాం. అది ఏంటి? బుల్లి చావు. అది బుల్లి చావు. అయితే నీకు దేహం ఉందా ఊడిపోయిందని సమస్య కాదు. నీ అస్తిత్వం అనేది ఏమీ బంధం లేదు. దేవుడు అంటే ఉండటమే. సాధన చేసి, ధ్యానం చేసి, విచారణ చేసి, సత్పురుషులతో సహవాసం చేసి, సద్గ్రంథాలు పఠించి, ఈ అన్నిటి యొక్క ప్రయోజనం ఏంటంటే మనస్సును ఉపసంహరించు, 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 మనస్సును విత్డ్రా చెయ్యి, విత్డ్రా చెయ్యి, విత్డ్రా చెయ్యి, ఉపసంహరించు, ఉపసంహరించు, ఉపసంహరించు. దాని యొక్క విజృంభణ లేకుండా చూడు. మనస్సు యొక్క విజృంభణ ఆపు చేయడానికి ఈ నేనెవడనే ప్రశ్న. మనస్సును ఉపసంహరించు, 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 దాని విత్డ్రా చెయ్యి, దాని విత్డ్రా చెయ్యి, దాని విత్డ్రా చెయ్యిగా చెయ్యిగా అది దాని ఎక్కడి నుంచి చేతి ఉదయించిందో అక్కడికి వెళ్ళిపోయి కరిగిపోతుంది. ఆ కరిగిపోయినప్పుడు నువ్వు కంగారు పడకు, నువ్వు పోతావని భయపడకు. ఇన్ని జన్మల నుంచి నువ్వు ఎవడగా ఉన్నావో వాడు అదే. ఎవడైతే నువ్వు దేవుడు దేవుడు అనుకుంటున్నావు, ఈ మనస్సు కరిగిపోయిన వెంటనే ఆ దేవుడే నీకు నేనుగా వ్యక్తమవుతాడు. దేవుణ్ణి నువ్వు చూడటం కాదు, వైకుంఠంలో నారాయణ నువ్వు చూడటం కాదు, వైకుంఠంలోని నారాయణుడే వచ్చి నీకు నేనుగా వ్యక్తమవుతాడు. నీ మనస్సు ఇప్పుడు నేనుగా వ్యక్తమవుతాడు, ఆ నారాయణుడే వచ్చి నీకు నేనుగా వ్యక్తమవుతాడు అయ్యా. అంటే మీరు సాధన యొక్క లక్ష్యం, సాధన యొక్క గమ్యం, ఉపాసన యొక్క గమ్యం, ధ్యానం యొక్క గమ్యం, పూజ యొక్క గమ్యం, జపం యొక్క గమ్యం, ఇవన్నీ యొక్క గమ్యం ఏంటంటే మనస్సును ఉపసంహరింపజేయటం, మనస్సుని ఉపసంహరించేయటం. అంటే ఏమి కామక్రోధాలు, ఈ రాగద్వేషాలు మీకు అర్థమవుతుంది, ఇవన్నీ కూడా ఈ లౌకికమైన బంధాలు, ఇవన్నీ తమో గుణం యొక్క లక్షణాలు. అమ్మ మహర్షి గారు ఒక మాట చెప్తూ ఉన్నారు, నువ్వు సత్వగుణాన్ని కల్టివేట్ చేస్తున్నావు అనుకో, సత్వగుణాన్ని నేర్చుకుంటున్నావు అనుకో, సాధ్యమైనంత వరకు రజోగుణము తమో గుణం వచ్చి సత్వగుణంలో కలవకుండా చూసుకో. నువ్వు చేసే సహవాసాల విషయంలో, చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త అవసరం. దీనికి అజాగ్రత్త పనికి రాదు. ఒక ఉపనిషత్తు చెప్పింది, నీకు ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలన్నప్పుడు అజాగ్రత్త పనికి రాదు, జాగ్రత్త అవసరం. మెలుకువగా ఉండాలి, నువ్వు మెలుకువగా ఉండాలి. కత్తి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో అంత జాగ్రత్తగా నీకు జీవిస్తే ఆ భ్రమము నిన్ను వరిస్తుంది. కత్తి అంచు మీద నడిచేవాడు అజాగ్రత్తగా ఉండడు, చాలా జాగ్రత్తగా నడుస్తాడు. అంత జాగ్రత్తగా నువ్వు జీవిస్తే, అంటే నువ్వు ఏ స్థానంలో ఉన్నా, నీ వృత్తి ఏదైనా, నీ ప్రవృత్తి ఏదైనా, నువ్వు ఎక్కడున్నా, భీమవరంలో ఉన్నా, కాకినాడలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా నీ మనస్సుతోటి పరమేశ్వరుతో అనుబంధం ఉండాలి. నీ శవం ఎక్కడుందని ముఖ్యం కాదు, నీ దేహం ఎక్కడుందని ముఖ్యం కాదు, నీ మనస్సుతోటి పరమేశ్వరుడితో కనుక అనుబంధం ఉంటే ఇంజిన్ ఏ విధంగా అయితే, పెట్టిన ఏ విధంగా అయితే లాక్కుపోతుందో, ఆ అనుబంధం ఈ మనస్సును ఆ లోయల్లోకి తాసిపోయి భగవంతుడితో అనుబంధం ఉంటే, ఆ భగవంతుడిని అనుగ్రహించి భగవంతుడు ఆయన పట్ల నీ కరుణ చూపించి, ఆయన ప్రేమ చూపించి నీ మనస్సును లోపలకు లాక్కుని ఈ మనస్సును నశింపజేసి ఊరుకోడు, తన నీకు అర్పించుకుంటాడు, తన నీకు తనే నీకు నేనుగా, ఈ నేనిపోతుందని కంగారు పడకు, ఈ నేనిపోతే నువ్వు పావు, నీ నేనిపోతే ఎవరు నీకు తెలుస్తుంది. ఆ పరమేశ్వరుడు వచ్చి ఈ నేనిపోయిన వెంటనే ఈ బుల్లి నేను, ఈ బుల్లి ఈ నేను, ఈ బాడీ ఈ బౌండ్ అయ్యి, ఈ ఆర్టిఫిషియల్ అయ్యి, ఇది నశించిన మరుక్షణంలో, ఈ దేహ బుద్ధి నశించిన మరుక్షణంలో, ఒక గంట రెండు గంటల తేడా వాడు, ఇది నశించిన మరుక్షణంలో దేవుడే ఈశ్వరుడే. ఈ సృష్టికి ఆధారంగా ఏ వస్తువు అవుతుందో ఆ వస్తువు వచ్చి నీకు నేనుగా వ్యక్తమవుతుంది. అప్పుడు కూడా నీకు నేను పోతున్నా, నువ్వు ఏం కంగారు పడక్కర్లేదు, నువ్వేం కంగారు పడకు, ఏం కంగారు, ఈ నేను పోతే నువ్వు పోతావని ఎందుకు అనుకుంటున్నావు, వైది ఈ డౌట్, నువ్వెందుకు డౌట్ పడుతున్నావు. కొంతమందికి అనుమానమే ప్రధానం, కొంతమందికి అనుమానమే, ఇంటికాడ బియ్యం కూడా తాళవేసి కడతారు కొంతమంది. మీకు అర్థమవుతుంది, వాడు అనుమానం, ఆ బియ్యం తాళవేసి తాళవేయకపోతే ఆ బియ్యం ఖర్చు పెట్టేస్తాను ఏదో అనుకుంటారు ప్రజలకు అనుమానం కొంతమంది. ఇలా డౌటింగ్ తామస్ లాగా ఉండవు, డౌటింగ్ తామస్ లాగా ఉండవు. మీ విశ్వాసం కలగదు, మామూలు విశ్వాసం కాదు, సజీవమైన విశ్వాసం, లివింగ్ ఫెయిత్. భగవంతుని పట్ల కనుక విశ్వాసం కలిగి ఉంటే, నిజమైన నీ భక్తి కనుక నిజమైతే, భగవంతుని కనుక నువ్వు ప్రేమిస్తుంటే, భగవంతుని యొక్క భగవంతుడికి తగినటువంటి సత్కర్మ నువ్వు చేస్తుంటే, భగవంతుడు ఏ పని చేస్తే భగవంతుడు సంతోషిస్తాడో, భగవంతుడు సంతోషించే పనులు కనుక నువ్వు చేస్తుంటే, నీ పునర్జన్మలకి, రాబోయే జన్మలకి కారణాలు ఏ మనసు ఏదైతే నీ మనస్సులో ఉన్నాయో, ఏ వాసన అయితే నీ మనస్సులో ఉన్నాయో, ఆ వాసన నశింపజేస్తాడు, ఆ మనస్సును నశింపజేస్తాడు, ఆ పాడు బుద్ధిని నశింపజేస్తాడు. ఈ భక్తి వల్ల వాసన నశిస్తుంది, మరొక రకంగా నశించదు. ఆ సాధన యొక్క గమ్యం అంటే నీలోకి నువ్వు ఉపసంహరించుకోవటమే, నీ మనస్సును లోపలికి ఉపసంహరించుకోవటమే. అది గమ్యం కానీ కేవలం కాన్సన్ట్రేషనే గమ్యం కాదు. సైంటిస్టులకు కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అంత మాత్రం చేత వాళ్ళకి మోక్షం వచ్చేది. అంటే నువ్వు ఉపసంహరించాలి, మనస్సుని ఉపసంహరించాలి. అంటే నీకు ఆత్మనిష్ట కావాలి. ఆత్మనిష్ట ఎలా వస్తుంది? ధ్యాననిష్ట ఉంటే ఆత్మనిష్ట కలుగుతుంది. ఎలా వస్తుంది? సనత్కుమారుడు చెప్పాడు కదా, చాందోగ్యపన శక్తిలో సనత్కుమారుడు చెప్పాడు. మనం రిపీటెడ్ గా చెప్పుకుంటున్నాం ఈ మాటను, రిపీటెడ్ గా. ఆ సనత్కుమారుడు అంటే ఎవరు అనుకోండి, రమణ మహర్షి సనత్కుమారుడు. సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు, సుబ్రహ్మణ్యుడే మరి రమణ మహర్షిగా వచ్చాడు. అధికారిక గురువు, అఫీషియల్ గురువు. ఎవరు ఇది? అఫీషియల్ గురువు. చందరించి పైకి వెళ్ళిన వాడు కాదు, పైనుంచే కిందకు వచ్చిన వాడు. అంచేది అఫీషియల్ గురువు ఏమని చెప్పాడు అంటే, సనత్కుమారుడు ఉండగా నీకేముండాలి, నీకు ఆహార శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధిని బట్టి ఇంద్రియ శుద్ధి కలుగుతుంది. ఇంద్రియ శుద్ధి కలిగితే నీకేమొస్తుంది? ఆహార శుద్ధి, ఇంద్రియ శుద్ధి, మనస్సు చిత్తశుద్ధి. చిత్తశుద్ధి తర్వాత ఏమొస్తుంది? జ్ఞాననిష్ట. జ్ఞాననిష్ట తర్వాత ఆత్మనిష్ట. ఆత్మనిష్ట వచ్చిన తర్వాత కానీ నీకు దృశ్యం నశించదు. ఆత్మనిష్ట వస్తేనే కానీ నీకు దృశ్యం అదృశ్యం నశిస్తేనే కానీ నీకు కోరికలు నశించవు. కోరికలు నశిస్తేనే కానీ నీకు జ్ఞానం కలగదు. మహామహర్షి గారి గురించి వైరాగ్యం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడంటే ఈజ్ డిటాచ్మెంట్ ఇజ్ యాజ్ కంప్లీట్ యాజ్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్. రమణ మహర్షి గారి డిటాచ్మెంట్ గురించి చెబుతూ ఒక ఆంగ్ల దేశస్థుడు ఏమన్నాడంటే ఈజ్ డిటాచ్మెంట్ ఈజ్ యాజ్ కంప్లీట్ యాజ్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్. పర్ఫెక్షన్ పర్సానిఫైడ్. ఏమండి నువ్వు అలాగే ఈ ప్రపంచం యొక్క నువ్వు ఈ ప్రపంచం ఎందుకు విముఖత చెంది ప్రపంచంలో ఉన్నప్పటికీ ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నావు. నువ్వు లోకంలోనే ఉన్నట్టు కనిపిస్తున్నావు కానీ లోకానికి అతీతంగా ఉన్నావు. ఇలా శారదామాత జయించి రామకృష్ణుడు యొక్క భార్య యొక్క శారదామాత జయించి పెళ్ళప్పుడు ఊరేగిస్తారు మనందరినీ శ్మశానంలోకి తీసుకెళ్లేటప్పుడు కూడా ఊరేగిస్తారు. రెండు ఊరేగింపులు మనకి, ఒకటి పెళ్లి రోజున ఒక ఊరేగింపు, శ్మశానానికి వెళ్ళేప్పుడు ఊరేగింపు. ఆ శారదామాత ఏమైనా చెప్పిందంటే నా కుటుంబ సభ్యులు ఎవరు నా దేహాన్ని ముట్టుకోవడానికి విధి లేదు, చూసి వెళ్ళొచ్చు. శారదా ఓ శారదానంద నీ చేతితో నాకు నిప్పు పెట్టు అని అడిగింది. నీకు అర్థం ఆవిడికి బిడ్డలు లేరు, నీకు అర్థమవుతుందే ఆవిడికి బిడ్డలు లేరు అంటే శారదానంద నువ్వు నా అంటే శారదామాత యొక్క పేరు పెట్టుకున్నాడు శారదానంద. రామకృష్ణుడు యొక్క డైరెక్ట్ డిసైపుల్స్ లో శారదానంద అక్కడు ఆయన ఏమన్నాడంటే నాకు జీవితం పొడుగునా బోధించావు, నువ్వు విసుగు లేకుండా విరామం లేకుండా నువ్వు మాకు జీవితం పొడుగునా బోధిస్తున్నావు. మాకు ఈ టీచింగ్ అనేది నువ్వు విడిచిపెట్టడం లేదు, ఈ టీచింగ్ అనేది విడిచిపెట్టడం లేదు. రామకృష్ణుడు ఎవడో పులుగులో సింహాలను బాగు చేశాడు కానీ నువ్వు ఎర్ర చేపలు నీ కండ చేపలు చైతన్య స్థాయి తప్పులో ఉన్న వాళ్ళని కూడా నువ్వు ఉదాత్త స్థితికి తీసుకొచ్చావు, వీళ్ళందరూ నువ్వు అభివృద్ధిలోకి తీసుకొచ్చావు. అది నువ్వు శారదామాత మాకు టీచింగ్ చెప్పావు, చెప్పినంత కాలం చెప్పావు, ఈ చివరి టైంలో ఈ లాస్ట్ మినిట్ లో ఏదైనా ఒక మంచి మాట చెప్పన్నాడు. ఆ రోజున అవడు శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అంటే ఆ మహాత్ములు మహర్షులు యోగులు వాళ్ళు ఎలా విడిచిపెడతారు ఆ పవిత్ర స్థాయిని అందుకున్నప్పుడు మనం ఉమ్ము ఏ విధంగా అయితే నోట్లో ఉన్న ఉమ్ము బయటకు ఎలా విసేస్తాము, నోట్లో ఉన్న ఉమ్ము బయటకు ఎలా వేస్తాము, శరీరాన్ని కూడా అలా విడిచిపెట్టి బయటకు పోతాడు ఏ మహాత్ములైనా సరే. ఈ ప్లానెట్ లో ఇది నీకు చివరి రోజు, అంటే ఈ భూమి మీద నివసించినప్పుడు ఇది నీకు చివరి రోజు. ఒక మంచి మాట చెబితే ఈ మంచి మాట నేను మనం చేసుకుంటాను. అంటే ముసలోడు చచ్చిపోతే వాళ్ళు నెలలో గొలుసులు వాళ్ళు డబ్బు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు వెనకాల వాళ్ళు. అదేవిధంగా నీ మాట నువ్వు చెప్పినటువంటి ఒక నోబుల్ వర్డు, ఒక మన బ్యూటిఫుల్ వర్డు, వండర్ఫుల్ వర్డ్ గా ఒక మాట చెప్పు, చెబితే చిరకాలం నేను ఎంతకాలం ఈ భూమి మీద ఉంటానో ఆ మాటని నా హృదయంలో దాచుకుని నా హృదయంలో పెట్టుకుని దాన్ని మననం చేసుకుంటూ ఉంటాను. ఆ మాటను శారదానంద అడిగాడు, శారదామాతను అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది నీకు నిజంగా శాంతి కావాల్సి ఉంటే, నీకు నిజంగా మోక్షం కావాలంటే, నీకు నిజంగా జ్ఞానం కావాలంటే ఇతరుల్లో ఉన్న లోపాలను ఇతరుల్లో ఉన్నటువంటి బలహీనతను వెతకటం మాని డు నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్ ఇఫ్ యూ వాంట్ పీస్ ఆఫ్ మైండ్, ఇఫ్ యూ వాంట్ ఇమ్మోర్టాలిటీ, ఇఫ్ యూ వాంట్ పీస్ ఆఫ్ మైండ్, ఇఫ్ యూ వాంట్ మోక్ష, ఇఫ్ యూ వాంట్ నిర్వాణ స్టేట్, డు నాట్ ఫైండ్ ఫాల్ట్స్ విత్ అదర్స్. అంటే మనం ఏదైతే స్మరిస్తుంటామో అదే అవుతూ ఉంటాం. మంచిని స్మరిస్తుంటే మంచిని అవుతాం, చెడును స్మరిస్తుంటే ఆ చెడు అవుతాం. అయితే మతవాచార్య ఒక మాట చెప్పాడు, నీకు ఏదైనా దుష్ట సహవాసం కనుక ఉంటే, మీకు అర్థమవుతుంది, ఓ పక్కన దుష్టుని నీతోటి సహవాసం చేయమని దుష్టుని నేను బలవంతం చేస్తున్నానకు, ఓ పక్కన పూలొస్తున్నానకు, దుష్ట సహవాసం నువ్వు చేసే బదులు నీ తలకాయ తీసుకెళ్లి పూల నోట్లో పెట్టు. ఎవరు మధ్వాచార్యులు చెప్పాడు, ఎందుకంటే దుష్ట సహవాసం వల్ల రాబోయే జన్మల కారణాలు చాలా పెరిగిపోతాయి. ఓ పులు నోట్లు నీ తలకాయ పుట్టానుకో పోతే ఆ దేహం ఉంటే పోతుంది. దుష్టునితోటి సహవాసం చేసే బదులు పులి నోట్లో నీ తలకాయ పెట్టడం మంచిదని మధ్వాచార్యులు చెప్పాడు. ఆచార్యుడు తను ఏదైతే బోధిస్తున్నాడో తను ఆ బోధించిన తను ఆచరించి ఇతరుల చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు, శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు ప్రథమ ఆచార్యుడు ఈ శంకర. ఆ శంకరుడే తన మోరల్ స్ట్రెంగ్త్ వల్ల, తన స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వల్ల, తనకున్న ఎడ్యుకేషన్ వల్ల శంకరుడే శంకరాచార్యుడు అయ్యాడు. అన్క్వశ్చనబుల్ మోరల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కమైండ్ ఆ శాస్త్ర జ్ఞానం బట్టి ఈ శంకరుడు అలా తన 8వ సంవత్సరంలో శంకరాచార్యుడై కూర్చున్నాడు, ఎట్ ది ఏజ్ ఆఫ్ 8. లోకోద్ధరణ కొరకు మీరు మళ్ళీ ప్రపంచంలోకి వచ్చి ఉన్నారు, మీకు శరీరం అవసరం లేదు, ఈ శవం నీకు అవసరం లేదు, మమ్మల్ని ఉద్ధరించడం కోసం ఆ లోకంలోంచి ఈ లోకంలో దిగి వచ్చారు అని రమణ మహర్షితో ఎవడో ఒక పోయిట్టు చెబుతున్నాడు. నీకు ఆ దేహం అవసరం లేదు, నీకు ఆ దేహంతో నీకు పని లేదు, కానీ మమ్మల్ని ఉద్ధరించడం కోసం ఒక దేహం తొడుక్కుని మా కోసం మీరు ఈ భూమి మీదకు వచ్చారు. అంతేకా నాకు ప్రపంచం ఉంటే చాలా ప్రేమ ఉంది, ఏ వస్తువు చూసినా ఎక్కడ ఏ వస్తువు చూసినా చిన్న గడ్డి మీద కనిపించినా అది కావాలనే కోరిక నాకు ఉంది. అంటే ప్రపంచం యొక్క ఆకర్షణ ఎక్కువ నాకు, ప్రపంచంలో ఏ వస్తువు కనిపిస్తుంది నాకు కావాలని దాని మీద నా మనసులో వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్రపంచంలో, నాకు చాలా ఆకర్షణ ఉన్నాయి. ఒక శరీరంలో ఉన్న ప్రాణం బయటకు రావడానికి 100 రోగాలు అక్కర్లేదు. ఈ శరీరంలో ఉన్న ప్రాణం బయటకు వచ్చేయడానికి 100 రోగాలు, ఒక రోగం చాలు శరీరంలో ఉన్న ప్రాణం బయటకు వచ్చేయడానికి. అదేవిధంగా మనిషిని పతనం చేయడానికి 100 చెడ్డ వాసన అక్కర్లేదు, ఒక చెడ్డ వాసన ఒక కువాసన చాలు, ఒక కుతంత్రం చాలు, ఒక కుయుక్తు చాలు. నీకు అర్థమవుతుంది, ఈ లిటికల్స్ ఉంటారు కొంతమంది కుయుక్తులు అదేం తెలియనుకుంటారు, వాళ్ళు ఇరిటికేషన్ క్రియేట్ చేస్తా ఉంటారు ఎక్కడ అది కూడా అందుకు, అది వాళ్ళ ఉద్దేశం తెలియని, వాళ్ళ ఉద్దేశం తెలియని, చివరికి వాళ్ళు తెలియే వాళ్ళని బంధంలోకి దింపేస్తుంది, చీకటి లోకాల్లోకి వాళ్ళు తెలియదు వాళ్ళని తీసుకువెడుతుంది. నీకు అర్థమవుతుంది, నీకు ఏదైనా సంపద ఉంటే, నీకు ఏదైనా తెలివి ఉంటే బాగా ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి ఆ తెలివిని ఉపయోగించుకోవాలి. మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడానికి మీ ధనం కానీ మీ తెలివిని కానీ మీరు ఉపయోగించుకోకూడదు. నువ్వేమి ఆకర్షణ లేకుండా ఆ పైకి వచ్చావు, ఈ దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉందనే ధ్యాస కూడా నీకు లేదు. వాడు రమణ మహర్షి అంటే ఈ దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట ఆ ప్రపంచం ఉందనే ధ్యాస కూడా ఆయనకు లేదు. కానీ నాకు ఈ దేహం లోపల నేను ఉన్నాను, దేహానికి పరిమితమైన బుద్ధి ఉంది, అని చెప్పిన లోకంలో అనేక విషయాలు, అనేక వస్తువులు, అనేక ఆకర్షణలు నేను ఉన్నాను. నువ్వు ఏ రకమైన అట్రాక్షన్ లేనటువంటి వాడు నువ్వు, నీకు అర్థమవుతుంది. అంటే నువ్వు ఏ రకమైన ఆకర్షణ లేనటువంటి వాడు నువ్వు, పైనుంచి దిగి వచ్చావు కాబట్టి నువ్వు ఆకాశ గంగ, నువ్వు ముక్త పురుషుడు. ఇక్కడ సాధన చేసి ముక్త పురుషుడు అవ్వలేదు, సాధన చేసి ముక్త పురుషుడు నువ్వు ఎప్పుడు జ్ఞాననిష్టంలో ఉంటావు, ఆత్మనిష్టంలో ఉంటావు, నువ్వు ఎప్పుడు బ్రహ్మమై ఉంటావు. మా కోసం మమ్మల్ని ఉద్ధరించడం కోసం దేహం తొడుక్కుని వచ్చావు, కానీ నువ్వు ఇప్పుడు ముక్త పురుషుడివే. దేహంలో ఉన్నా నువ్వు ముక్త పురుషుడివే, దేహంలో లేకపోయినా నువ్వు ముక్త పురుషుడివే, నీకు ప్రపంచం కనిపిస్తున్నా నువ్వు ముక్త పురుషుడివే, ప్రపంచం లేకపోయినా నువ్వు ముక్త పురుషుడివే. ఎప్పుడు నిష్టయే ఆత్మనిష్ట, నువ్వు ఎప్పుడు చైతన్య స్రవంతిలో ఉంటావు. ఎందుకు వచ్చావంటే మాకున్న ఆకర్షణలోంచి, మాకున్న బలహీనతల నుంచి మమ్మల్ని విడుదల చేయడం కోసం ఆ దివి నుండి భూమికి వచ్చావు అన్నాడు వాడు. నేను సద్గురువు నుంచి ఏ గురువును ఆశ్రయిస్తే నేను ఉద్ధరింపబడతాను, ఏ గురువుని ఏ ఆచార్యుని ఆశ్రయిస్తే నేను ఉద్ధరింపబడతాను, ఆచార్యుడి కోసం వెతుక్కుంటున్నాను, అన్వేషిస్తున్నాను. తెరా వెతుక్కుంటా వెతుక్కుంటే నా పూర్వజన్మ పుణ్యం వల్ల నువ్వు దొరికావు. నా పూర్వజన్మ పుణ్యం వల్ల దొరికావు. అది ఒక తెలివి గలవాడు అడిగాడు, ఇక్కడ కాదు, ఒక తెలివి గలవాడు. కొంతమంది వాళ్ళు నేను తెలియగలవాడు అనుకుంటారు. మీకు అర్థమవుతుంది, మీరు ఏమి వాళ్ళకి సాంబ్రాణ పొగేసినట్టు మీరు చాలా గొప్పవాడు, మీరు తెలివైన వారు అంటారు. వాళ్ళు ధనసైనా సరే వాడు ముద్దబ్బైనా మీరు చాలా తెలియగలవారు అంతా ఉండాలి వాళ్ళని. వాళ్ళు ధనసైనా సరే మీరు ఎవరైనా తెలివి తక్కువ అని ఎవరైనా మీరు తెలివి తక్కువ అని వాడు కోపం వస్తుంది. వాళ్ళు తెలివి గలవాడు భగవాన్ అడిగారట, ఎవడే నేను చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ని, నా బ్రెయిన్ చాలా సూటి బ్రెయిన్, నా బ్రెయిన్ చాలా ఆ సూటి బ్రెయిన్, నాకు స్థూల బుద్ధి కాదు నాకు సూక్ష్మ బుద్ధి ఉంది. రమణ మహర్షి యొక్క టీచింగ్లో ఉన్న వైభవం చూసి ఏమండి మీ దగ్గరికి నేను ఆకర్షించబడ్డానా, నా పూర్వపుణ్యాన్ని బట్టి ఆకర్షించబడ్డానా నీకు అని రమణ మహర్షిని ఒక ప్రశ్న వేశాడు. నా పూర్వపుణ్యాన్ని బట్టి మీ దగ్గరికి ఆకర్షించబడ్డానా, లేకపోతే మీ టీచింగ్ నేను చదివి అర్థం చేసుకుని మీ దగ్గరికి వచ్చానా, నా తెలివితేటలను బట్టి మీ దగ్గరికి వచ్చానా, లేకపోతే నా పూర్వపుణ్యం బట్టి జన్మాంతరంలో ఉన్న అనుబంధాన్ని బట్టి నేను వచ్చానంటే అవి రమణ మహర్షి గారు స్పెసిఫిక్ గా చెప్పారు. రమణ మహర్షి ఏ మనిషి అయినా సరే, ఒక మనిషి జెంటిల్ మ్యాన్ అయినప్పుడు వాళ్ళు ప్యూరిటీ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. ఒక టీచర్ కనుక డిస్టింగ్విష్డ్ టీచర్ అయితే వాళ్ళ టీచింగ్లో ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. వాడి ఫిజిక్స్ చెప్పనివ్వండి, మ్యాథమెటిక్స్ చెప్పనివ్వండి, మెడిసిన్ చెప్పనివ్వండి, ఆ టీచింగ్లో కనుక కన్ఫ్యూజన్ ఉంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన అవగాహన ఆ టీచర్కి లేదని అర్థం. అంటే మనిషికి అక్కడ ప్యూరిటీ ఉన్నప్పుడు క్లారిటీ వస్తుంది, ప్యూరిటీ లేనప్పుడు ఆ క్లారిటీ రాదు. సబ్జెక్ట్ ఏ టీచర్ అయినా సరే, రమణ మహర్షి ఒక టీచర్, రామకృష్ణుడు ఒక టీచరు, కృష్ణుడు ఒక టీచరు, క్రీస్తు ఒక టీచరు, మహమ్మద్దు ఒక టీచరు, వాళ్ళందరూ దే ఆర్ నాట్ మేడ్ టీచర్స్, దే ఆర్ బోరన్ టీచర్స్. వాళ్ళందరూ కృష్ణుడు కూడా టీచర్, మనకు భగవద్గీతని ప్రవచనం చేశాడు కదా, ఉపదేశ గ్రంథం. అంటే రమణ కూడా ఒక టీచరే, రాముడు కూడా ఒక టీచరే, వశిష్ఠుడు కూడా ఒక టీచరే, విశ్వామిత్రుడు కూడా ఒక టీచరే. వీళ్ళందరూ దే ఆర్ ఆల్ బోర్న్ టీచర్స్, నాట్ మేడ్ టీచర్స్. వాళ్ళు మామూలుగా బీవీ కాలేజీలో ఏదో ట్రైనింగ్ అయ్యి వచ్చి ఏదో నాలుగు మొక్కలు చదివి అలాగైన టీచర్స్, బోర్న్ టీచర్స్, డిస్టింగ్విష్డ్ టీచర్స్, నాట్ మేడ్ టీచర్స్.
అంటే వాళ్ళు వాళ్ళ క్లారిటీ ఏ సబ్జెక్ట్ ఏది మ్యాథమెటికల్ యాక్యురసీ. ఆరు నాలుగు ఎంత? పది. అమెరికాలోకి ఉన్నా ఆరు నాలుగు పది, ఇండియాలోకి ఉన్నా ఆరు నాలుగు పది. అలాగే ఏది చెప్పినప్పుడు కంప్యూటర్ స్పెసిఫిక్ గా అక్యూరిటీ ఎటువంటిది, ఆ క్లారిటీ ఎటువంటిది, రమణ మహర్షి గారు నోటంట ఏ మాట వచ్చినా అది మ్యాథమెటికల్ యాక్యురసీ. అక్కడ కన్ఫ్యూజన్ తోటి సంబంధం లేదు. కన్ఫ్యూజన్ ఏమవుతాం? అతను ఏది, అతను ఏదైతే చెబుతున్నాడో ఆ చెప్పి మాడతాం అనుభవం లేకుండా ఏ టీచర్, ఏ డిస్టింగ్విష్డ్ టీచర్, ఏ గ్రేట్ టీచర్ కూడా చెప్పడం. నేను ఏ మాట అయితే మీకు చెబుతున్నాను ఆ మాటకు ఆ మాటకు సంబంధించిన అనుభవం లేకుండా నేను మీకు చెబితే నేను నిజమైన రియల్ టీచర్ని కానే కాదు. అప్పుడు ఇవి ఏమని అడిగాడు ఈ తెలివి గల వాడు ఏమని అడిగాడంటే, అంటే నేను ఎలా వచ్చాను అన్నాడు. తెలివితేటను బట్టి వచ్చానా జన్మాంతరం అనుభవం దాన్ని బట్టి వచ్చానంటే రమణ మహర్షి గారు ఏమన్నాడు, నీ తెలివితేటను బట్టి నా దగ్గరికి రాలేదు నువ్వు, జన్మాంతరంలో అనుభవం దాన్ని బట్టి ఇక్కడికి వచ్చావన్నాడు. నీ పూర్వపు వాడు అంతేకాని కేవలం ఇంటెలిజెన్స్ వల్ల నువ్వు ఇక్కడికి రాలేదు. రమణ మహర్షి గారు ఇంపర్సనల్ గా మాట్లాడతారు, ఏది మాట్లాడినా నిరహంకారంగా మాట్లాడతారు, ఏ పని చేసినా నిరహంకారంగా చేస్తారు. అంటే ఇంపర్సనల్ గా ఎలా ఉంటాడో మీరు చూడండి, ఆ వైభవం చూడండి, ఆ జ్ఞానం యొక్క పరాకాష్ట చూడండి. మీ దగ్గర ఇలా ఇవి తెప్పించామండి, ఇది కొంకం తెప్పించామండి, మాకు రూపం తగ్గిపోయిందని ఇది కాదు జ్ఞానం అంటే. అది జ్ఞానం కాదు, అది జ్ఞానం కాదు. నా దగ్గర కడుపు నొప్పి వచ్చిందండి, మిమ్మల్ని చూశాక మాకు తగ్గిపోయిందండి, అది జ్ఞానమా? అది జ్ఞానమా? తగ్గిపోతే తగ్గిపోతుంది వేరే విషయం, అది జ్ఞానమా? అని అంటాడు. ఆయనను వైభవం చూడండి. అంటే మనం ఎంత ఎన్ని ఎక్స్రే ఫోటోలు చూసినా అక్కడ అహంకారం ఏం కనపడదు మనకి. ఆ మాటలో, ఆ చేతలో, ఆ నడతలో, ఆ ప్రవర్తనలో, ఆ డే టు డే లైఫ్లో, ఆ దైనందిన జీవితంలో, అనుదిన జీవితంలో మీరు ఎన్ని పెట్రోల్ మోటార్సైకిల్ పెట్టి చూసినా ఆ పర్సనల్ అయ్యి మీకు ఎక్కడ కనపడదు, ఇండివిజువల్ అయ్యి మీకు ఎక్కడ కనపడదు. ఉదాహరణకు ఒకే ఒకరు మత్స్సుకి చెబుతున్నాను, మత్స్సుకి చెబుతున్నాను. ఇదే ఒక మాట ఏమని చెప్పాడంటే, నాకు మీరు జ్ఞానాన్ని ప్రసాదించాలి అన్నాడు ఒక భక్తుడు. అప్పుడు భగవాన్ చెప్పాడు, ఆయన అంతస్తు ఎక్కడ ఉందో, ఎంత ఇంపర్సనల్ గా ఉన్నాడో ఇక్కడ చూడండి మీరు. ఏ ఈశ్వరుడు అనుగ్రహంలో నాకు జ్ఞానం కలిగిందో ఆ ఈశ్వరుడు అనుగ్రహంలో నీకు కూడా జ్ఞానం కలుగుతుంది. నేను నీకు జ్ఞానం ఇస్తానని చెప్పలేదు. ఏ ఈశ్వరుడు అనుగ్రహంలో నాకు జ్ఞానం కలిగిందో ఆ ఈశ్వరుడు నేను అనుగ్రహిస్తాడు, నీకు కూడా జ్ఞానం కలుగుతుంది. కానీ నేనేదో చేసేస్తున్నాను నీకు జ్ఞానం ఇచ్చేస్తున్నానని చెప్పడు వాడు రమణ మహర్షి. Thank you, Adam.